நீங்கள் ஆற்றுக்கு வந்து விடாரு. ஒன்னதெல்லாம் ஒன்று, ஒக்கட்டே ஒக்கட்டே. இப்படி பகவான் ஏமாட்டே, ஒன்னதெல்லாம் ஒன்றே செப்பச்சுங்களா, ஒக்கட்டே ஒக்கட்டே. ஒன்னதெல்லாம் ஒக்கட்டே, ஒக்கட்டே செப்பச்சு, ஒன்னதெல்லாம் ஒன்றே. பிரதானம் செப்பமண்டே ஏமாட்டாரு, ஒக்கட்டே ஒக்கட்டே, ஒக்கட்டே ஒக்கட்டே. అంటే ఇంక ద్వితీయ ఉంటూ లేదు, అనుమానం లేకుండా సందేహం లేకుండా చెప్పడం కోసం ఉన్నదల్లా ఉన్నదల్లా ఒక్కటే అని చెప్పచ్చు. ఉన్నదల్లా ఒక్కటంటే ఒక్కటే అని, అంటే రెండవ లేదు ద్వితీయ ఇంకేమి లేదు, ఉడికే మనకు అలా కనిపిస్తుంది. ఉన్నదల్లా ఒకటే వస్తువు, ఆ చైతన్య వస్తువు అదంతా దాన్నే చైతన్యం అంటారు, దాన్నే ఆత్మ అంటారు, దాన్నే బ్రహ్మం అంటారు. ఉన్నదల్లా ఒక్కటంటే ఒక్కటే అనేది వ్యవహారిక సత్యం కాదు, అది పారమార్థిక సత్యం. అంటే అది మన అవస్థలతోటి కాలాలతోటి సంబంధం లేకుండా మన శరీరం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఈ శరీరంతో సంబంధం, ఈ శరీరం ఎంతసేపు ఉంటుంది, ఒక నిమిషం, ఉడికే వస్తుంది వచ్చినట్టే వస్తుంది వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ శరీరానికి దానికి ఏమి సంబంధం లేదు. శరీరం వస్తుంది, శరీరం వెళ్ళిపోతూ ఉంటుంది. శరీరం వచ్చినప్పుడు లోకం కనిపిస్తుంది, శరీరం వెళ్ళిపోయిన తర్వాత లోకం కనిపించదు. అంటే ఇవన్నీ కూడా, ఈ శరీరం ఉన్నా లేకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా, వీటికి అచేతంగా ఉన్నదల్లా ఒక్కటంటే ఆ ఒక్కటే. అయితే మనకు అనుభవం లేదు, ఉన్నదల్లా ఒకటే అని చెప్పొచ్చుండదండి. అంటే మనకి ఇంకా అనుమానం లేకుండా, సందేహం లేకుండా, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఇది ఒకటే అగ్ని సత్యం కూడా, ఇది నేకెడ్ ట్రూత్ అని చెప్పడానికి ఉన్నదల్లా ఒక్కటంటే ఒక్కటే అని రిపీటెడ్గా. అంటే చూడండి, మేకు ఒక మేకుని తీసుకొచ్చి గోడలో కొట్టేసాం అనుకోండి, ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా ఈ వాక్యము మన బ్రెయిన్లో మన మెదడులో నాటుకుపోవడానికి, మన మేకుని గోడలో కొడితేలా నాటుకుపోతుంది, ఈ వాక్యాన్ని మన మెదడులో నాటడం కోసం, దాన్ని డీప్గా మన మెదడులోకి నీ డీప్గా పంపించడం కోసం ఒకటంటే ఒకటే అని రిపీట్, అది నొక్కి నొక్కి చెబుతున్నారు. అది నొక్కి నొక్కి అది స్ట్రెస్ ఇచ్చి చెబుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అది నిజం, అది దైవాక్యం, పరిశుద్ధమైన వాక్యం. ఒక దేవుడు కానీ, ఒక అవతార పురుషుడు కానీ, ఒక మహాయోగి కానీ, ఒక మహాగురువు కానీ, ఒక మహాజ్ఞాని కానీ ఎవరు చెప్పినా ఆ వాక్యం పరిశుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి, వాళ్ళకి ఏం కోరికలు లేవు. జ్ఞానికి యోగికి ఏం కోరికలు ఉంటే అవతార పురుషుడికి వారికి ఏం కోరికలు లేవు. వాడు సర్వజ్ఞులు, వాళ్ళకు కొరత ఉంటుంది. కొరత ఉన్నవాడికి కోరుకుంటుంది, కొరత లేని వాడు కోరుకుండదు. కొరత ఉన్న మనిషికి కోరుకుంటుంది, కొరత లేని వాడికి కోరుకున్నది. జ్ఞానికి కొరత ఏముంటుంది? జ్ఞానికి కొరత ఏమి, అవతార పురుషుడికి కొరత ఏముంటుంది, యోగికి కొరత ఏముంటుంది? ఏముండదు. అంచేది వాడికి కోరుకున్నది. కొరత ఉన్న వాడికి కోరుకుంటుంది, కొరత లేని వాడికి ఆ కోరిక ఉండదు. అయితే ఇక్కడ అది వస్తువు లోపల ఉంది, అక్కడ లోపల వస్తువు అక్కడ ఉంది. అయితే మనకి అది అవగాహనకు రావటం లేదు, మన బుద్ధికి అందటం లేదు. ఉంది, మన బుద్ధికి అందటం లేదు. అది ఉన్నమాట నిజమే. అదే వస్తువు కనుక అక్కడ లేకపోతే రామకృష్ణ పరమహంసకి అందదు, రమణ మహర్షికి అందదు. ఆ హృదయంలో అది ఉన్నదల్లా చైతన్యం ఒక్కటంటే ఒక్కటన్నది హృదయంలో ఉంది కాబట్టి వాళ్ళకి అందింది. అది అది చావులేని వస్తువు, పుట్టుకలేని వస్తువు. అది దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే కాంతి. అది ఉండటమే పని, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది మనకు అర్థం కాదైనా అర్థం కాకపోయినా ఉంటూనే ఉంటుంది. ఎవరైనా పెద్దలు చెబుతున్నారనుకోండి, ఎవరైనా గురువులు చెబుతున్నారనుకోండి, సత్యం గురించి అయినా ఉంటుంది కొంతమంది. ఆ ముముక్షత్వం లేని వాళ్ళు, జిజ్ఞాస లేని వాళ్ళు అసలు వినేయనరు వాళ్ళు. వాళ్ళు రామకృష్ణ పరమహంస బద్ధజీవులు అన్నాడు, వాళ్ళని ఇంకా మనం కాపాడేది లేదు. అంటే సత్యం గురించి కొంతమంది శ్రవణం చేస్తారు, కానీ శ్రవణం చేసిన దానికి అనుభవంలోకి తెచ్చుకుందామని మట్టికి పెద్ద ప్రయత్నం చేయరు. దానికి ఒక కారణం, దానికి స్ట్రగుల్ ఉంటుంది. అది అనుభవంలోకి తెచ్చుకోవాలంటే పోరాటం ఉండాలి. పోరాటం లేకుండా అది అనుభవంలోకి రాదు. అది పోరాటం లేకుండా, స్ట్రగుల్ లేకుండా, ఘర్షణ లేకుండా, సంఘర్షణ లేకుండా అది అనుభవంలోకి రాదు. అంటే వీళ్ళెప్పుడు శ్రద్ధగా వింటారు, కానీ అనుభవంలోకి తెచ్చుకోవడానికి చాలామంది ప్రయత్నం చేయరు. ఏం చేసి ప్రయత్నం చేసేటప్పుడు అక్కడ స్ట్రగుల్ ప్రారంభమవుతుంది. అక్కడ సాధన చేస్తేనే కాదు అనుభవంలోకి రాదు. అంటే విన్నని చెప్పి జాగ్రత్తగా వింటారు, కానీ అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళ మటుకు బహు తక్కువ మంది ఉంటారు. అలా అనుభవంలోకి తెచ్చుకోవడానికి అలా ప్రయత్నం చేసిన వాళ్ళు నూటికి కోటికి ఎవరికి ఒక్కడికే అనుభవంలోకి వస్తుంది. అయితే అది కాల ప్రవాహంలో మనం ఏ జన్మ కాదు జన్మ అలా కృషి చేసుకుంటూ వెళితే ప్రతి దేహంలో ప్రతి మనకి ఏదో దేహం వస్తుంది. ఆ వస్తువు లేకుండా దేహం భరించలేము మనం. ఎప్పుడోటప్పుడు మనం పరమ పవిత్రులైనప్పుడు మన మనసుకి ఏకాగ్రత కుదిరినప్పుడు, పవిత్రత కుదిరినప్పుడు, మన మనసు మన బుద్ధి పరిశుద్ధం అయినప్పుడు ఎప్పుడు తడుపు మన హృదయంలో వస్తూ మెరుస్తుంది. ఎవరికి మనకు కాదు, పరమ పవిత్రులకి అది మెరుస్తుంది. అయితే సత్యం గురించి వినటం వేరు, లోపల ఏంటంటే పారమార్థిక సత్యం గురించి వినటం వేరు, దాని గురించి అది అనుభవం తెచ్చుకోవాలని ప్రయత్నం చేయటం వేరు. ఒకవేళ ప్రయత్నం చేసినా అది రావటం ఇంకా మరింత కష్టం. అది ఉన్నదల్లా ఒకటంటే ఒకటే అది తెలుసుకోవటం విన్నప్పుడు బాగానే ఉండదు. అది సత్యమే అని మన బుద్ధి గ్రహించవచ్చు. మహాత్ములు అసత్యం ఎందుకు చెప్తారు మహర్షులు? అది నిజమైన మన అనిపించవచ్చు, మన మనసుకి మన బుద్ధికి అనిపించవచ్చు, నిశ్చయం చేసుకోవచ్చు. కానీ అక్కడ దాన్ని తెలుసుకోవడానికి కావాలంటే పోరాటం రావాలి. ఆ పోరాటానికి తగిన శక్తి, తగిన యోగ్యత, తగిన అర్హత మనకు లేక పోరాటం చేయలే. అది ఇక్కడ విషయం. తర్వాత బుద్ధిలో దోషాలు ఉంటాయి. ఆ బుద్ధిలో ఉన్న దోషాలు అన్ని దోషాలు కాలి బూడిదైతేనే కానీ వస్తూ మనకు అర్థం కాదు. ఇది గ్రహించవలసింది ఏంటంటే, మన బుద్ధిలో ఆ వేరు బుద్ధి నశిస్తేనే కానీ, ఆ సెపరేట్నెస్ నశిస్తేనే కానీ బుద్ధిలో ఉన్న దోషం నశిస్తే, దోషం కంప్లీట్గా వేరుతో సహా నశించాలి. ఆ బుద్ధిలో ఉన్న దోషాలు వేరుతో సహా నశిస్తేనే కానీ లోపల ఉన్న వస్తువు మనకు అత్యంత సమీపంగా ఉన్నప్పటికీ అది మనకి వ్యక్తం కాదు. జ్ఞానికి ఒక యోగికి కోరిక ఉండదు, ఒక మహాయోగుని అనుకుని కోరిక ఉండదు, మనకు కోరిక ఉంటుంది. కారణం ఏంటి? కారణం ఏంటంటే, మనం సుఖం కోసం ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం, శాంతి కోసం ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం, బయట వెతుక్కుంటూ ఉంటాం సుఖం ఎక్కడ దొరుకుతుంది, శాంతి ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కుంటూ ఉంటాం. ఇచ్చితే యోగికి వాడి హృదయంలోని సుఖం వాడికి అందుతూ ఉంటుంది, వాడి హృదయంలోని శాంతి వాడికి అందుతూ ఉంటుంది. ఆ అరచేతిలో ఉన్న వస్తువు ఎంత స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటుందో, యోగికి వాడి హృదయంలో ఉన్న సత్యం వాడికి అంత స్పష్టంగా వాడి గోచరం వాడు గోచరం అవుతూ ఉంటుంది. అంచేది వాడు మనసుకి చాపల్యం ఉండదు, యోగి యొక్క మనసుకి చాపల్యం ఉండదు. ఎందుచేత వాడి మనస్సు కానీ వాడి ఇంద్రియాలు కానీ లోకం వైపుకి మళ్ళవు, లోకం వైపుకి మళ్ళవు. ఎందుచేత మళ్ళవంటే, లోకం కోసం లోకంలో మనం వెతికేదేంటి? సుఖం. ఆ సుఖం ఏంటో తనకు అందుతూ ఉంటుంది. అంచేత వాడికి ఇంద్రియాలకి చాపల్యం ఉండదు, మనసుకి చాపల్యం ఉండదు, అంచేత యోగికి కోరిక ఉండదు. ఇది ఇక్కడ సీక్రెట్. ఇది వాడు మళ్ళంటి వాడే. వాడి యోగి యొక్క హృదయంలో ఏదుందో మన హృదయంలో అదే ఉండే. అయితే వాడు సాధన చేసి సిద్ధి పొందాడు, వాడు సాధన చేసి శుద్ధంగా ఉన్న వస్తువుని తెలుసుకున్నాడు. మనం వింటున్నాం కానీ సాధన చేయలేకపోతున్నాం. సాధన చేయలేకపోతున్నాం కాబట్టి ఆ సిద్ధంగా ఉన్న వస్తువు మనకు తెలియటం లేదు. సిద్ధంగా ఉన్న వస్తువుని తెలుసుకుంటేనే కానీ సిద్ధ పురుషుడు అవ్వలేడు. ప్రపంచంలో కించిత్తు కూడా, చింతాకంత కూడా, ముళ్ళంతా కూడా దోషం లేని వాడు సృష్టిలో ఎవడున్నాడంటే వాడు ఈశ్వరుడు ఒకడే. వాడే మన ప్రభువు, వాడే మన వాడే కర్మ ఫలదాత. అంటే ఈశ్వరుని నిరంతరము స్మరించగా 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 స్మరించగా, ఎవరికైతే దోషం లేదో, ఎవరికైతే దోషం లేదో అలాంటి ఈశ్వరుణ్ణి మనం నిరంతరము స్మరించగా 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 మన బుద్ధి స్థిరమవుతుంది. మన బుద్ధి స్థిరమవటం కాకుండా పవిత్రమవుతుంది. పవిత్రమైన బుద్ధికి మటుకే ఆ మన ఉన్నదల్లా ఒకటే, ఉన్నదంటే ఉన్నదే అది ఒక్కటే నిజం అని చెప్పారు. ఆ నిజం దగ్గరికి బుద్ధి దారి చూపిస్తుంది. పాడి బుద్ధి హృదయంలో ఉన్న నగన సత్యం అయితే పాడి బుద్ధి దారి చూపించదు. పరిశుద్ధమైన బుద్ధి, ఏకాగ్రమైన బుద్ధి దారి చూపిస్తుంది. నిరుద్యోగ బుద్ధి కూడా దారి చూపించదు. నిరుద్యోగ బుద్ధి ఎటువంటిదంటే మార్కెట్ లాంటిది, లోకంలో గొడవలన్నీ ఆడి బుర్రలోకి వస్తూ ఉంటాయి. ఆడి బాగుపడ్డో ఇతరులను బాగుపడినోడు, దాన్ని నిరుద్యోగ బుద్ధి అంటారు. నిరుద్యోగ బుద్ధి అంటే దానికి ఆ బుద్ధి ఎందుకు ఉపయోగపడదు? వాడికి ఉపయోగపడదు, వాడి కుటుంబానికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు. అటువంటి వాడికి అటువంటి వాడు దేనికి ఉపయోగపడ్డు? పునాడు కుటుంబానికి ఉపయోగపడిన పర్లేదు, కుటుంబానికి ఉపయోగపడ్డు, సమాజానికి ఉపయోగపడ్డు. అటు నిరుద్యోగ బుద్ధి పనికిరాదు అయ్యా. నువ్వు ఈశ్వరుని నిరంతరం చింతించుండి నీ కాలం పాడు చేయకు. ఈశ్వరుని స్మరిస్తుంటే ఒకవేళ ఈ జన్మలో నువ్వు ఒడ్డుకు రాలేకపోయినా రాబోయే జన్మలైనా నువ్వు ఒడ్డుకు వస్తావు. నువ్వు చేసిన కృషి ఊరికే పోదు, నువ్వు చేసిన మంచి ఊరికే ప్రాదు, నువ్వు చేసిన కృషి నీకే ఇచ్చేస్తాను, నీ మంచి నీకే ఇచ్చేస్తాను. భగవంతుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఎక్కడ? ఆ గీతలో, భగవద్గీతలో మనకి. అంటే నేనేమన్నాడు, కాలాన్ని నేను అన్నాడు. అంటే మనం కాలాన్ని సద్వినియోగం చేస్తే ఈశ్వరుని గౌరవించినట్లు లెక్క. కాలాన్ని దుర్వినియోగం చేస్తుంటే భగవంతుడు కాలరూపంలో ఉన్నాడు. డబ్బు రూపంలోనే చదువు రూపంలో, నేను డబ్బు రూపంలో ఉన్నాను, చదువు రూపంలో ఉన్నాను, గౌరవ రూపంలో ఉన్నాను, కృష్ణుడు చెప్పలేదు కాలం రూపంలో ఉన్నాను. టైం వేస్ట్ చేయకూడదు, 1 మినిట్ కూడా వేస్ట్ చేయకూడదు. ఈ మధ్యన సన్యాసిని అడిగాను, ఏమంటే మీలో ఏమి కామక్రోధాలు అసలు కనపడటం లేదు, ఎలా జయించారు కామక్రోధాలను? అంటే అన్నాడు, నా బుర్ర ఎప్పుడైనా ఖాళీగా ఉంటే కదా, ఖాళీగా ఉంటే కామక్రోధాలు వస్తే నేను ఎప్పుడు బిజీగా ఉంటాను, కామక్రోధాలు నాకు ఎక్కడ వస్తాయి అన్నాడు. చేస్తే చేస్తాడు, భగవంతుడికి సంబంధించిన పనులు చేస్తాను. భగవంతుడు ఏ పని అయితే చేయమన్నాడో చేస్తాడు, ఆ పని చేస్తాను. లేకపోతే నిరంతరమైన నామాన్ని స్మరించుకుంటాను, నిరంతరమైన నామాన్ని స్మరించుకుంటాను. ఒకవేళ ఏదైనా పని చేసినా నిష్కామకర్మే కానీ సకామకర్మ కాదు. కృష్ణుడు చెప్పాడు, దేహానికి జ్వరం వస్తే మీరు మందు వేసుకుంటే తగ్గుతుంది, మనసు కూడా మీకు జ్వరం వస్తుంది, మనసుకి జ్వరం వచ్చినప్పుడు మందు వేసుకుంటే తగ్గదు, మమకారం తగ్గించుకుంటే మనసులో జ్వరం తగ్గుతుంది అన్నాడు. భగవంతుడు చెప్తున్నాడు వాసుదేవ స్వామివారు, మయ్యేవ మన ఆదర్శం, మయి బుద్ధిని నివేశయ, మయి బుద్ధిని నివేశయ. నువ్వు నీ మనసు నాయందే పెట్టు, నీ మనసును ఎక్కడ పెడతావు, నీ మనసును ఎక్కడ పెడుతున్నావు నీకు అందరికీ తెలుస్తాను, నీ మనసును ఎక్కడ పెడుతున్నారు నాకు తెలియకపోయినా నేను తెలుసు కదా అంటున్నాడు కృష్ణుడు. ఎవరు పెడుతున్నారు, అందరికీ మనసులు ఉన్నాయి, అందరికీ మనసులు ఉన్నాయి, అందరికీ దేహాలు ఉన్నాయి. అక్కడ ఉన్నదంటే ఉన్నదే ఏమిటండి, ఉన్నదంటే ఉన్నదే, అది ఒక్కటంటే ఒక్కటే అని చెప్పి అది తెలియకపోవచ్చు మనకు. ఈ రెండు తెలుస్తున్నాయి, ఏ రెండు తెలుస్తున్నాయి, మనసు తెలుస్తుంది, ఈ దేహం తెలుస్తుంది, మనసు తెలుస్తుంది, దేహం తెలుస్తుంది. మీరు దేహాన్ని ఎక్కడ ఉంచుతున్నారు, మనసును ఎక్కడ పెడుతున్నారు నాకు తెలియకపోయినా మీకు తెలుసు కదా అంటున్నాడు. మన మనసు ఎక్కడ ఉంటుందో అందరికీ తెలుసు కదా, ఎవరి మనసు వాళ్ళకే సాక్షి. గాంధీ గారు అన్నారు, మీరు లోకానికి సాక్షిగా బతకడం కాదు, మీ మనసుకు మీరు సాక్షిగా బతకడం అన్నాడు. లోకానికి సాక్షిగా జీవించిన వాడికి నిజం తెలియదు, మనసుకు సాక్షిగా జీవించిన వాడికి ఆ మనస్సు నిజానికి దారి చూపిస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే వరల్డ్ పీపుల్తో స్నేహాలు తగ్గించుకోవాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే ప్రాపంచం కేవలం 100 రూపాయలు ప్రాపంచిక మనుషులు ఉంటారు కొంతమంది, వాళ్ళతో స్నేహాలు తగ్గించుకోవాలి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మీ ముఖం అద్దంలో చూసుకుంటారని అద్దాన్ని కూడా వేసుకెళ్తారు కదా మీరు. అదేవిధంగా సొసైటీతో ఎంతవరకు అంతవరకే కానీ అతిగా కనుక మీకు సొసైటీతో ఉంటే మీరు తప్పనిసరిగా మోక్షం రాదు. అదే అతిగా ఉండకూడదు, ఎంతవరకు అవసరం అంతవరకే. అంటే పూర్వచ్చిగా మనం లౌకికులతో ఉంటే మనం ఏమవుతుందంటే, మన మనసులో ఉన్నటువంటి ఏమవుతుందంటే పరిశుద్ధత అవుతుంది, పొల్యూట్ అయిపోతాం. వాతావరణంలో కాలుష్యం ఉంటారు చూడండి, అలా మన బుద్ధి పొల్యూట్ అయిపోతుంది. మన బుద్ధిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, బుద్ధిని పరిశుద్ధం చేసుకోవాలి. అక్కడ ఎంతో కొంత ఘర్షణ అవసరం, ఘర్షణ లేకుండా ఇది పొందడం. ఎంతో కొంత స్ట్రగుల్ అవసరం, స్ట్రగుల్ లేకుండా ఇది పొందడం. నీకు కూడా రెండు ఉన్నాయి, ఏమున్నాయి, మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది. మనసు అంటే ఆలోచిస్తుంది, మనసు ఏం చేస్తుంది, ఆలోచన. నువ్వు ఆలోచించిన దానికి ఇది మంచిగా, ఇది చెడు, ఇది మంచి అని చెడు అని ఘర్షణ వస్తుంది. అది ఘర్షణ పడ్డాక నిర్ణయిస్తుంది, దాన్ని బుద్ధి అంటారు. నిర్ణయించే భాగాన్ని బుద్ధి అంటారు, ఆలోచించే భాగాన్ని మనస్సు అంటారు. భగవంతుడి గురించి ఆలోచిస్తేనే సరిపోదు, ఈశ్వరుని పొందాలి, ఈశ్వరానుభవం పొందాలి, ఈశ్వరానుగ్రహం పొందాలంటే ఒక డెట్ ఫరం డిటర్మినేషన్, ఒక కృత నిశ్చయం అది ఉండాలి. అంటే నీ మనస్సు నా మీద ఉండాలి, అంటే నా గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. అంతేకాదు నన్ను పొందాలనే నిశ్చయం కూడా నీకు రావాలి. ఇప్పుడు ఆలోచన ఒకటే సరిపోదు, ఆలోచన ఒకటే ఒట్టి ఆలోచన పనికిరాదు, దానికి సంబంధించిన నిశ్చయం కూడా ఉండాలి. కేవలం మీకు నిశ్చయం రాదనుకోండి, ఏదో ఆలోచిస్తూ ఉంటారనుకోండి, అది యేసుక్రీస్తు అన్నాడు, ఆలోచించి 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 నీ చల్లబడిపోయిన వెంట్రుకలను మల్లగా చేసుకోలేరు. ఆలోచన ఒకటే పనికిరాదు, ఇందులో కనుక నిశ్చయం లేకపోతే నువ్వు దాన్ని పొందలేదు. ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారనుకోండి, 54 సంవత్సరం అరుణాచల్లో ఉన్నాడు. ఇంకా కృత నిశ్చయం అది, ఏంటది కృత నిశ్చయం, ఆయన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒక అడుగు బయటకు వెళ్ళాడు. ఇంకోటి గొప్ప విషయం ఏంటి చెప్పమంటారండి, నేను సరే భౌతికంగా అరుణాచలాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళలేదు, పోనీ ఎక్కడికైనా వెళ్ళి చూసొద్దామని తలంపు కూడా నా జీవితంలో రాలేదన్నారు. తలంపు వచ్చిన తర్వాత నిగ్రహించుకోవటం లేదు, తలంపు అసలు రాకుండా చూసుకోవటం లేదు, ఆ తలంపు కూడా నాకు ఎప్పుడు కూడా రాలేదు అన్నారు. ఎందుచేతంటే ఒకసారి బుద్ధి ట్రూత్ని రియలైజ్ చేశాక అక్కడి నుంచి కథ ఉంటాను. బుద్ధి ఎప్పుడైతే ట్రూత్ని రియలైజ్ చేసిందో అప్పుడు దానికి వెంటనే చాపల్యం ఆగిపోతుంది. ఎప్పుడైతే చాపల్యం ఆగిపోయింది అంటే డిజైర్ ఎరైజ్ కాదు. బుద్ధి చుట్టాలు చుట్టాలంటే శరీరంతో చుట్టారు, శరీరం పోయిన తర్వాత చుట్టాలంటే అయితే మీకు మీరు ఎవరితోటైనా సంబంధాలు అందుకుంటే అది మీ శరీరానికి సంబంధించిన బంధుత్వాలు, మీ శరీరం అంత నిజమో బంధుత్వాలు అంతే నిజం. కానీ మీరు మనస్సుతోటి నిర్మలంగా నన్ను మినస్సు మనస్సుతోటి మీరు నాతో అనుబంధం పెట్టుకున్నారనుకున్నప్పుడు నాతో ఏమవుతుంది, బంధుత్వం ఏర్పడుతుంది, బంధుత్వం ఏర్పడుతుంది. శరీరం పోయినా కానీ మీకు మనస్సు ఉంటుంది కదా, ఆ మనస్సు నేను చెప్పి నాతోటి మీకు రిలేషన్షిప్ ఆ జన్మ కా జన్మ ఆ జన్మ ఆ జన్మ కంటిన్యూ అవుతుంది. తెలియదు కాదు శ్మశానంలో తెగదు, మాసొస్తారు కదండి శ్మశానంలో తిరిగిపోతాయి. కానీ భగవంతుడితో మనకున్న చుట్టరకం, భగవంతుడితో గురువుతో మనకున్న అనుబంధం మన శరీరం మరణించినప్పుడు తెగదు. ఇది శరీరగతమైనది కాదు, మనోగతమైనది. శరీరగతమైంది, శరీరంతో తెగిపోతుంది. మనోగతమైంది, అది శరీరంతో తెగదు. కృష్ణుడు అంటాడు, నువ్వు సత్యాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే సుఖం కోసం తెలుసుకోవాలి. సత్యాన్ని ఎందుకు తెలుసుకోవాలి? సుఖం కోసం తెలుసుకోవాలి. ఆ సుఖాన్ని, సత్యంలో ఉన్న సుఖం ఎటువంటిదంటే, నిజంలో ఉన్న సుఖం ఎటువంటిదంటే, ఆ ఉండటంలో ఉన్న సుఖం ఎటువంటిదంటే, ఆ సుఖాన్ని ఒకసారి నీకు అనుభవిక వైద్యం అయిన తర్వాత నీ మనసు బయటికి వెళ్ళమంటే వెళ్ళదు. ఎందుకు చేత వెళ్ళదు? నువ్వు ఏ సుఖం అయితే నీ అనుభవంలో ఉందో దానికి మించిన సుఖం బయట ప్రపంచంలో లేదు. అటువంటి నీ బయట ఉన్న సుఖం నీ నీ ఇంద్రియాలకి, నీ మనసుకి అందే సుఖాలు ఈ సుఖంతో సమానం కాదు, ఈ సుఖం కంటే ఉత్తమమైనది కాదు. నీ సుఖంలో ఉన్న క్వాలిటీ బయట నీకు వస్తువులో లేదు అని నీకు అనుభవించిన తర్వాత నీ మనసుకి వాంటరింది పోతుంది. అంటే ఏ సుఖాన్ని తెలిసాక మనసు అణిగిపోతుందో, ఏ సత్యాన్ని తెలుసుకున్నాక మనసు అక్కడ అణిగిపోతుందో, ఆ సుఖాన్ని నువ్వు తెలుసుకున్నాక దానితో సమానమైంది కానీ దానికి మించింది కానీ ఈ లోకంలో కానీ ఇతర లోకాల్లో కానీ లేదని నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు నీ మనసుకి చాపల్యం కాదు. రమణ మహర్షి గారు అన్నారు, ప్రతి మానవుడికి తెలివితేటలు ఉంటాయి, ఎక్కువ తెలివితేటలు తక్కువ తెలివితేటలు ఉంటాయి. కానీ ఈ తెలివితేటలు వచ్చే వైరాగ్యం ఎంతసేపు నిలబడుతుందండి? ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, 11వ రోజు వరకు అన వైరాగ్యం ఉంటుంది. ఈ వైరాగ్యాలకి ఏంటండి? మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి అప్పుడు మీకు వైరాగ్యం వస్తుంది. అది కాకుండా మీకు ఏది నిజం ఏది నిజం కాదు అని కూడా మీ బ్రెయిన్ కొంత విచక్షణ డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటుంది, అప్పుడు కూడా కొంత వైరాగ్యం వస్తుంది. ఈ వైరాగ్యాలకి ఏంటండి? అసలు భృగానుగ్రహం, శివానుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఉన్నప్పుడు అది పెరమనెంట్ అవుతుంది. కానీ ఈ వైరాగ్యాలు ఎంతో మళ్ళీ ఆదివారం వచ్చింది సోమవారం పోతాం అంటున్నాను చెప్పారు. అలాగని మనం చేసే ప్రయత్నం మనం మానక్కర్లేదు. అంటే డివైన్ ఇంటర్ఫీరెన్స్ వచ్చినప్పుడు అప్పుడు వైరాగ్యం వస్తే అది పెర్మనెంట్గా ఉంటుంది. నీ తెలివితేటల వల్ల కూడా వైరాగ్యం రాదని అంటాం లేదు, వస్తుంది కానీ ఒక వారం రోజుల కంటే నిలబడదు. నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం నా సంశయ. అంటే ఈ విషయంలో నువ్వు సంశయం ఏం పెట్టుకోవద్దు. కృష్ణుడు ఒక మాట చెప్పాడు, మీరు ఎంత దురాచారులు అయినప్పటికీ, కృష్ణుడు ఈ మాట చెప్పాడు, మీరు ఎంత దురాచారులు అయినప్పటికీ, మీకు ఎన్ని చెడ్డ తలంపులు ఉన్నప్పటికీ, మీకు ఎన్ని చెడ్డ అలవాట్లు ఉన్నప్పటికీ, అలా భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు అని కృత నిశ్చయం కనుక ఉంటే వాడు తొందరగా బాగుపడతాడని చెప్పాడు. కొంతమందికి ఏ రోజు కారోజు అనుమానం, ఏ గంటకి ఆ గంట అనుమానం. అసలు ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, పరమేశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు. అది కృత నిశ్చయం కనుక ఉంటే, ఒకవేళ మీరు మీ మనసులో ఏమైనా దోషాలు ఉన్నప్పటికీ ఆ దోషాలను కృత నిశ్చయం కాల్చేసి మూడిచ్చేసి నీకు మోక్షం, నీ నిశ్చయం నీ విశ్వాసమే నీకు మోక్షం ఇస్తుంది. ఇది భగవంతుడు కృష్ణుడు చెప్పినటువంటి మాట. కొంతమంది మాట మాటకి సందేహం, వాడు అడిగేస్తే సందేహం, వాళ్ళు నేయడం చూసి వాళ్ళే సందేహిస్తూ ఉంటారు. అంటే అటువంటి వాళ్ళు బాగుపడరు, వాళ్ళు నిజంగా మంచి గుణాలున్నా వాళ్ళకి మోక్షం రాదు. అది గుణం కూడా మనసులోదే, మన చెడు గుణం కూడా మనసులోదే, మంచి గుణం కూడా మనసులోదే. కానీ కృత నిశ్చయం చూసావు, ఆ కృత నిశ్చయం నీ మనసును అణిచి, నీ మనసుని అణిచి, నీ మనసుకు అంతర్దృష్టి కలగజేసి ఆత్మజ్ఞానం నీకు కలగజేస్తుంది, ఆత్మశాంతి నీకు కలగజేస్తుంది. దుస్సాంగత్యం వదులుకోవటం, సత్సాంగత్యంతో సత్సాంగత్యం మీరు కల్టివేట్ చేయటం, వీటన్నిటి యొక్క ప్రయోజనం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కలగదనుకోండి మీకు, అంటే ఇవన్నీ మిగతా మీరు ఏది సాధించినప్పటికైతే ఒకటి లేని సున్నారు. ఒకటంటే ఒకటే, ఏమంత బాగా చదువుతున్నారో చూడండి బదాను, ఏం ఒకటని చెప్పొచ్చు కదండి, అక్కడ ఉన్నది ఒకటేనండి, అలా చెప్పొచ్చు కదా, ఒకటంటే ఒకటే. నాకు అంటే ఏంటి, మళ్ళీ సందేహం లేదు అక్కడ, అక్కడ సందేహం లేదు, సందేహం లేకుండా చెప్పటం. ఉన్నదల్లా ఒకే అవస్థ, ఉన్నదల్లా ఒకటే నువ్వయ్యా, ఉన్నదల్లా ఒకే అవస్థ, ఉన్నదల్లా ఒకే అవస్థ. అదే చైతన్యం, అదే బ్రహ్మం, అదే శాంతి, అదే కాంతి, అదే మహావీరుడు, అదే దేవుడు, అంతా అదే. ఉన్నదల్లా ఒకటే, ఒకే అవస్థ, అది చైతన్య స్థితి. పుట్టుక ఒక తలంపు, చావు ఒక తలంపు, సంతోషం ఒక తలంపు, దుఃఖం ఒక తలంపు, ప్రతిదీ తలంపే. అసూయ ఒక తలంపు, కోపం కూడా ఒక తలంపే, ప్రతిదీ తలంపే. అది అన్ని తలంపులోకి మొదటి తలంపు ఏది అది చెప్పలేకపోతున్నారు, రోజు వింటున్నారు నేను. అన్ని తలంపుల్లోకి మొదటి తలంపు ఒకటి ఉంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను కూడా చాలాస్తంగా చెప్తున్నాను, ఒకసారి రిపీటెడ్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను రిపీటెడ్గా చెప్తున్నాను, మీరు అనుకున్న ఇబ్బందులు మీ గుండెకి తాకాలి, మీ గుండెకి తాకటం ముఖ్యం. కానీ నేను రిపీటెడ్గా చెప్తున్నాను, మీరు అనుకున్న నాకు ఇబ్బంది ఏమీ లేదు, మీ గుండెకి తాకాలి. అనేక తలంపులు ఉన్నాయి. అన్ని తలంపులకి మొదటి తలంపు ఏది? ఆ నేను. అది పరిష్కారం చేసుకునే వరకు మనకి పునర్జన్మలు వస్తూ ఉంటాయి. పునర్జన్మలు వస్తే దేహం వస్తుంది, మనస్సు వస్తుంది, అహంకారం వస్తుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అన్ని తలంపుల్లోకి మొదటి తలంపు ఏమిటి? నేనే. నేనంటే నేనే. ఆ నేను నేనంటాను చూడండి, అన్ని తలంపుల్లోకి మొదటి తలంపు. అది పరిష్కారం చేసుకోవడానికి మనకి ఈ భూమి మీదకి వచ్చిన పని. అది మర్చిపోయి ఏది సంపాదించినా ఏది సాధించినా చివరికి మనం రాష్ట్రపతి ఉద్యోగం చేసినా అది కూడా తలంపు, అది కూడా నిజ, అది కూడా స్వప్నంలో ఒక భాగం. అదే ఆత్మానుభవం కాకుండా ఏది వరలో ఏదైనా ఎక్స్చేంజ్ చేస్తే చేయొచ్చు. ఏది ఎక్స్చేంజ్ చేసినప్పటికీ అది ఒకటి లేని సొంగలు, స్వప్నంలో భాగం. నువ్వు అసలు సాధించవలసింది, పొందవలసింది, ఎక్స్చేంజ్ చేయాల్సింది ఒకటే, ఆత్మజ్ఞానం ఒకటే. ఆత్మజ్ఞానంలో నీకు ఆత్మానుభవం కలుగుతుంది. ఏ వస్తువులు అయితే శాంతంగా వస్తువుని తెలుసుకుంటే నీకు శాంతి అనుభవంలోకి వస్తుంది. ఏదైతే మనం నేను నేను అంటున్నామో అది నిజం కాదు, అదే తలంపే. కానీ నీ హృదయంలో ఉన్నటువంటి ఉన్నదంటే ఉన్నదల్లో ఒకటంటే ఒకటే అంటున్నారు చూడండి భగవాను. అక్కడి నుంచి వస్తాను ఈ నేననే తలంపు. ఉన్నదల్లో ఒకటంటే ఒకటే కాబట్టి అందులోంచి నేననే తలంపు వస్తాను కాబట్టి ఆ నేననే తలంపును ఉపసంహరించి ఉపసంహరించి అది ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడ వరకు ఉపసంహరిస్తే అది నశిస్తుంది. ఏది తలంపు నశిస్తుంది, నువ్వు నశించవు, తలంపు నశిస్తుంది. చాలామంది భయం ఏంటంటే ఆ నేననే, చాలామంది నేలవని కూడా నేను చూశాను, ఆ నేననే తలంపు పోతే మనం పోతాయేమని అందరికీ భయం వేస్తాం. ఈ మాయంతా ఎక్కడ ఉంది? ఈ నేనే మొదటి తలంపు ఒంటి స్తంభం మేడ లాంటిది. ఈ ఒంటి స్తంభం మేడ మీద సృష్టి అంతా నిలబడింది, ఇతర లోకాలు కూడా దీని మీద నిలబడి ఉన్నాయి. అంటే దాన్ని నువ్వు వేరుతో సహా నశింపజేస్తాయి, కానీ ఉన్నదల్లా ఒక్కటంటే ఒక్కటే అది నీ అనుభవంలోకి రాదు. ఆ నేనది కూడా తలంపే, ఆ నేనది కూడా తలంపే. అది నశిస్తే మనం శాశ్వతమైన జీవితంలో ప్రవేశిస్తాం. ఇప్పుడు జీవితం అంటే ఏంటనుకుంటున్నాం? శరీరం పుట్టినప్పుడు మన జీవితం ప్రారంభమైంది అనుకుంటున్నాం, శరీరం మరణించినప్పుడు మన జీవితం అంతమైపోతుంది అనుకుంటున్నాం. ఇది నిజం కాదు అయ్యా, ఇది తలంపే. అసలు సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, ఆ పారమార్థిక సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, ఆ పారమార్థిక సత్యం ఒకటే తలంపు కాదు, మిగతా సమస్తం తలంపు. ఇక్కడ మీరు ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. నీ హృదయంలో ఉన్న బ్రహ్మము ఆ ఉన్నదల్లా ఒక్కటంటే ఒక్కటనేది మటుకి తలంపు కాదు, మిగతా సృష్టిలో అన్ని తలంపులే. నీ పదవి, నీ అధికారం, నీ ధనం, నీ చదువు అన్ని తలంపులే. ఇంకా తలంపు కానిదల్లా ఒకటే, తలంపు కానిదల్లా బ్రహ్మమే. తలంపు కానిదల్లా ఏంటి? బ్రహ్మము. నువ్వు బ్రహ్మను తెలుసుకుంటే నువ్వు జీవితాన్ని పోగొట్టుకు, నిత్యమైన జీవితంలో, శాశ్వతమైన జీవితంలో, అనంతమైన జీవితంలో ప్రవేశిస్తావయ్యా. చాలామంది మేధావులకి కులువు అర్థం కావటం లేదు, వాళ్ళకి భయం వేస్తుంది. నేననే తలంపును పోగొడితే నేనే పోతాము, మీరే పోతారేమో అని మీరు అనుకుంటున్నారు. ఈ నేననే తలంపును పోగొట్టుకుంటే మీరు పోరు. మీరు ఎవరో మీకు తెలుస్తుంది, మీరు ఎవరో మీకు తెలియటం కాదు, నిత్య జీవితంలో, శాశ్వత జీవితంలో మీరు ఎంటర్ అవుతున్నారు. ఆ కులు మనకు అర్థం అవ్వాలంటే ఈశ్వర అనుగ్రహంలో మనకు అర్థం కావాలి. అంటే దేవుడు అనుగ్రహం లేకపోతే, దేవుడి స్వాధీనంలో ఉన్న మాయ మనకి దారి ఇవ్వదు. ప్రపంచంలో అన్ని తలంపులే, మీ చుట్టరికాలు కూడా తలంపులే, అన్ని చాలే తలంపు అయినప్పుడు అన్ని తలంపులే. తలంపులు లేని వాడికి వెరీ ఎనిమీ, వెరీ డిఫరెంట్ అంటాడు భగవాన్. తలంపులు ఉన్నవాడికి వీడి శత్రువు, వీడి మిత్రుడు. తలంపులు ఉన్నవాడికి వీడి శత్రువు, వీడి మిత్రుడు. తలంపు లేని వాడికి వెరీ ది ఫ్రెండ్, వెరీ ఎనిమీ. అన్ని తలంపులే. మీ బంధుత్వాలు కూడా తలంపులే. చనిపోవడం తలంపు, పుట్టిన తలంపు, మీ దుఃఖం తలంపు, మీ సంతోషం తలంపు, మీ ఉద్రేకం తలంపు, మీ కోపం తలంపు, కోరిక తలంపు, అన్ని తలంపులే. సృష్టి లేనిది, తలంపులు లేనిదల్లా ఒకటి, అదే బ్రహ్మం. దాన్ని తెలుసుకుంటే మీరు పోతారని మీరు అనుకుంటున్నారు, మీరు పోరవయ్యా. మీరెవరో మీరు తెలియబడతారు. అనంతమైన జీవితంలో, శాశ్వతమైన జీవితంలో మీరు ఐక్యం అవుతారు. ఈ రెండింటి పీడ ఉడిపోతుంది, దేహం పీడ. మానవుడికి దుఃఖం రావడానికి దేహం ఒకటి, మనస్సు ఒకటి కారణం. ఈ రెండింటి పీడ నీకు అప్పుడు కానీ వదలదు. ఈ రూపంలో నీ శవాలను నూస్తుండవలసింది. నేను చెప్పానని మీరు నమ్మద్దు. ఏ మానవుడికి దుఃఖం వచ్చిన రెండో విషయాలు, ఒకటాడు మనస్సు, రెండాడు దేహం. మనస్సు దేహం లేని వాడికి దుఃఖం ఏంటి? గాఢ నిద్రలో నీకు మనస్సు లేదు, దేహం లేదు, అక్కడ దుఃఖం ఉంది. ఎవరికైనా దుఃఖం లేదు. గాఢ నిద్రలో ఎవరికి నీకు దేహం లేదు, మనసు లేదు, అక్కడ నీకు దుఃఖం ఉంది. గాఢ నిద్రలో దుఃఖం లేదు, ఇంకేత అక్కడ దేహం లేదు, మనసు లేదు. ఈ రెండు వచ్చినాయా? వాడిని దుఃఖం వెంటాడుతుంది, టెన్షన్ వెంటాడుతుంది, అన్నీ వెంటాడుతుంది. ఈ రెండింటి పేడ వదిలించుకోవాలంటే పునర్జన్మ లేని స్థితికి వెళ్ళాలి. పునర్జన్మ లేని స్థితికి వెళ్ళాలంటే బ్రహ్మంలో ఐక్యం కావాలి. ఇంకో మార్గం లేదు. ఇప్పుడు మనకి ఎవరైనా బంధువులు జ్ఞాపకం వస్తూ ఉంటారనుకోండి, యాజ్ ఏ స్నేహితులు జ్ఞాపకం వస్తారనుకో అనుకోని మాట్లాడుతుంది. తలంపు వచ్చిన తర్వాత వాడి రూపం జ్ఞాపకం వస్తుంది, వాడి పేరు జ్ఞాపకం వస్తుంది. తలంపు రాకుండా పేరు జ్ఞాపకం రాదు, రూపం జ్ఞాపకం రాదు. జాగ్రత్త అవస్థ అంతా కూడా తలంపులు, రూపాలు పేర్లు. అలాగే స్వప్నావస్థ అంతా కూడా రూపాలు, పేర్లు. స్వప్నావస్థలో మీకు తలంపులు ఉంటాయి, అంటే మీకు ఎక్కడ ఏం కనిపిస్తున్నాయి, రూపం కనిపిస్తుంది, పేరు కనిపిస్తుంది. ఎల్లమ్మ రూపం కనిపిస్తుంది, ఎల్లమ్మ పేరు కనిపిస్తుంది. ఎప్పుడు? స్వప్నావస్థలో. జాగ్రత్త అవస్థలో మీకు తలంపు వచ్చినప్పుడే ఎల్లమ్మ రూపం కనిపిస్తుంది, పేరు కనిపిస్తుంది. తలంపు రాకుండా పేరు వినపడదు, రూపం కనపడదు. ఎందుకంటే తలంపు, మీకు తలంపు లేదనుకోండి, ఏ రకమైన తలంపు లేదనుకోండి, మీకు ఆ పేరు తెలియదు, రూపం కూడా తెలియదు. అంటే తలంపు వచ్చినప్పుడు రూపం వస్తుంది, జాగ్రత్తగా ఫాలో అవ్వండి, క్లోజ్గా ఫాలో అవ్వండి. తలంపు వచ్చినప్పుడు రూపం వస్తుంది, పేరు వస్తుంది. తలంపు అడిగిపోయినప్పుడు రూపం లేదు, పేరు లేదు. గాఢ నిద్రలో మనకి తలంపులు లేదు కాబట్టి అక్కడ రూపాలు లేవు, పేర్లు లేవు, చావులు లేవు, పుట్టుకులు లేవు, పునర్జన్మలు లేవు, పూర్వజన్మలు లేవు. ఎక్కడ గాఢ నిద్రలో తలంపులు వచ్చేవాడికి పూర్వజన్మ ఎటువంటిది? దేవుడని, పునర్జన్మని, పూర్వజన్మని, ఈ మనస్సు, దేహము, ఇంద్రియములు అన్నీ వచ్చేస్తాయి. కొంతమందికి పాపం తెలివితేటలు సంపాదించుకోవాలనుకుంటారట, అలా కష్టపడి తెలివితేటలు సంపాదించుకుంటారు. మనం ఏమో ఇంతవరకు ఏదో అవివేకంగా బతికాం, ఇంకా వివేకంగా బతకాలనుకుంటారట. మంచిది, అలా అనుకోవటం మంచిదే. కొంత వివేకంగా బతుకుదాం, ఎంతవరకు అవివేకంగా బతికాం, ఎప్పటి నుంచి వివేకంగా బతుకుదాం, ఇంతకు పూర్వం తెలివి తక్కువగా బతికాం, ఇంకా తెలివితేటలుగా బతుకుదాం, ఇలా అనుకోవచ్చుంట కదా, మీరు ఇలా అనుకుంటాం కదా. కానీ ఆ వివేకము, ఆ తెలివి నిజంగా ఎలా బతుకుదాం? తెలివిగా బతుకుదాం, బుద్ధిగా బతుకుదాం, వివేకంగా బతుకుదాం అని అనిపిస్తుందట. అనిపించినప్పటికీ ఇంద్రియాల స్వాధీనం లేకపోతే, ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఈ వివేకము, ఈ తెలివి, ఈ బుద్ధి అంతా పాడైపోతుందని చెప్పారు. అంటే మనకి తిండి కాడ కంట్రోల్ లేదనుకోండి, తినే తిండి కాడ కంట్రోల్ లేదనుకోండి, ఇంద్రియాలు కంట్రోల్లో లేవనుకోండి, ఒకవేళ మనం వివేకంగా బతుకుదాం, ఆ తలంపు వచ్చినప్పటికీ తలంపు నిలబడదు. తెలివితేటలుగా బతుకుదాం అనుకున్న తలంపు వచ్చినప్పటికీ తలంపు నిలబడదు. ఒక బాగుపడదాం అని బుద్ధి వచ్చినా బాగుపడడం ఎప్పుడు? ఈ చాపల్యం ఎక్కువనప్పుడు. ఏది? నాలుగు యొక్క చాపల్యం, ఇంద్రియాల యొక్క చాపల్యం, మనసు యొక్క చాపల్యం ఎక్కువ ఉన్నప్పుడు, మనకి లోకానికి సంబంధించిన మోహం ఎక్కువ ఉన్నప్పుడు, ఒకవేళ జాగ్రత్తగా బతుకుదాము, వివేకంగా బతుకుదాం, తెలివితేటలుగా బతుకుదాం అని అనుకున్నప్పటికీ ఆ లోకానికి సంబంధించిన వ్యామోహం చూసాం, మనం వివేకంగా బతకనివ్వదు. ఆ వ్యామోహం తగ్గుతుంది అనుకోండి, లోకం మీద మనకి అటాచ్మెంట్ తగ్గుతుంది అనుకోండి, మోహం తగ్గుతుంది అనుకోండి, అప్పుడు మన వివేకం నిలబడుతుంది. మనం తెలివితేటలుగా బతుకుదాం అనుకుంటాం అనుకున్నప్పుడు తెలివితేటలుగా బతకచ్చు. ఎప్పుడు? మనకి అటాచ్మెంట్ లోకం మీద మోహం తక్కువ ఉన్నప్పుడు. లోకానికి సంబంధించిన మోహం ఎంతవరకు తగ్గుతుందో అంతవరకు మనకు వివేకం యొక్క విలువ తెలుస్తుంది, దాన్ని ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది. దాన్ని ప్రాక్టీస్ చేసి ఉన్న వస్తువు ఏదో ఉన్నట్టుగా తెలుసుకోవడానికి మనం లోయల్లోకి, హృదయం యొక్క లోయల్లోకి దిగుతాం. హృదయంలో దేవుడున్నాడు, వైకుంఠంలో దేవుడున్నాడు, కైలాసంలో దేవుడున్నాడు. తలంపు ఎంత నిజమో, నీ దేహం ఎంత నిజమో, కైలాసంలో ఉన్న దేవుడు అంతే నిజం, వైకుంఠంలో ఉన్న దేవుడు అంతే నిజం. కానీ హృదయంలో ఉన్న దేవుడు ఓ తలంపు కాదు అయ్యా, వాడు నిజమైన దేవుడు. వాడెవడు? నిజమైన దేవుడు. అంతేకాదు, వాడు నీవై ఉన్నావు, వాడు నీవై ఉన్నావు. ఆ నీ హృదయంలో ఉన్నదేదో నీకు తెలియనంతకాలం, నీ హృదయంలో ఉన్నదేదో నీకు తెలియనంతకాలం నువ్వు కాని చేదు. ప్రతి జన్మకి నేనే 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 అనుకుంటూనే ఉంటాం. మనం ఎలా వెళ్ళాలంటే నాటై 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 అంటే హృదయం యొక్క లోచుల్లో దిగే వరకు ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అనేది ఏదో గెంటుకుంటూ వెళ్ళాలి. మనకి ఎవరైనా జనం వడ్డేస్తున్నారనుకోండి, జనం వడ్డేటప్పుడు మనం ఎడతాం, ఏదో గెంటుకుంటూ ఎదరికి వెళ్తాం కదా. అలాగే దేహం వడ్డేస్తా ఉంటుంది, తలంపులు వడ్డేస్తాయి, రాగద్వేషాలు వడ్డేస్తా ఉంటాయి. నాటై 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 ఇట్లన్నింటినీ, ఈ తలంపుల్ని, దేహబుద్ధిని అన్నింటినీ గెంటుకుంటూ వెళ్తే నీకన్నా అసలు వస్తూ ఆ లోయల్లోకి మనం దిగలేం. అందుకని మీరు మీ అబ్బాయిని ఏదో కొట్టులోకి వెళ్ళి డబ్బా నింపించామని పంపారనుకోండి పాలకులు, సరే గారు వంచిన దగ్గరికి వెళ్ళి ఒకటి తోలు బొమ్మలాట మొదలైనది అనుకోండి, ఒకటి తోలు బొమ్మలాట దగ్గర కూర్చున్నాడు అనుకోండి, ఇంకా నూనె రాదు అది పాలకులు వెళ్ళడు. మన పరిస్థితి కూడా అలాగే. అడిగి ఏంటంటే మీరు చెప్పి ఆ తోలు బొమ్మలాట చూసేటప్పటికీ, ఆ బొమ్మలు చూసేటప్పటికీ అసలు మీరు చెప్పిన అసలు నూనె వెళ్ళి తేవాలి, నూనె కోసం మనం పాలకులు వెళ్తున్నాం, తలం కూడా బ్రెయిన్ నుంచి పోతాం. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే, ఈ బొమ్మలాట చూసేటప్పటికి అలాగే. అంటే ఘర్షణ పడాలి అయ్యా, ఇది ఫైట్, ఇది ఫైట్, ఎంతో పోరాటం ఉండాలి. నీ హృదయంలోకి ఎంటర్ అవటాన్ని నువ్వు చూస్తావు, హృదయంలోకి ఎంటర్ అవటాన్ని చూస్తావు. ఓ బలిహీనమైన నీకు సంస్కారం, బలిహీనమైన టెండెన్సీస్, అనేక జన్మల నుంచి వచ్చే వాసనలు నీకు ఉంటాయి అయ్యా, నీ లోపలికి వెళ్ళినవు, వాటిని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం చేసినప్పుడు పోరాటం ఘర్షణ ప్రారంభమవుతుంది. ఆ ఘర్షణకు లోను కాకుండా నీకు రియలైజేషన్ రాదు. నాట్టై ఎందుకంటే అసలు నేను తెలుసుకోవడం కోసం. ఇది ఒకటే సూత్రం, ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. ఒక బ్రహ్మము తప్పించి మిగతా అన్నీ కూడా తలంపులే. వాడు బాగా చదువుకొచ్చాను అనుకో, నేను బాగా చదువుకున్నాను అనుకోండి, అది కూడా తలంపే. ఒక బాగా ధనవంతుడు అనుకో, నేను బాగా ధనవంతుడు అనుకుంటాను, అది కూడా తలంపే. ఒక మనిషి ఎక్కువ తీర్చుంది అనుకోండి, నాకు చాలా తీర్చుంది అనుకోండి, అది కూడా తలంపే. అన్నీ తలంపు, చాలా తలంపు అయినప్పుడు మిగతా తలంపులు ఎందుకు కావాలి, అన్నీ తలంపులే. తలంపులు లేని దానిలో బ్రహ్మం ఒకటే. ఇక్కడ కృష్ణుడు చెప్పాడు, కూ చెప్పాడు ఇక్కడ, నీకు బ్రాహ్మీ సుఖం వస్తుంది, నీకు ఆత్మసుఖం తెలుస్తుంది. ఆ బ్రాహ్మీ సుఖము అనుభవానికి వచ్చినప్పుడు అది మటుకు తలంపు కాదని నీకు తెలుస్తుంది. ఆ బ్రాహ్మీ సుఖం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆ బ్రాహ్మీ స్థితి నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అది మటుకు తలంపు కాదని నీకు అనుభవం అవుతూ ఉంటుంది. అది అన్బ్రోకెన్ పెర్మనెంట్. ఆ దేహం ఉండటం ఊడిపోవడంతో సంబంధం లేదు. తప్పమనేదం కాదు, వెనక ఉన్నదం కాదు, సుశక్తి నిజం కాదు. ఈ మూడాటికి ఆధారంగా ఉండదు, మూడాటికి ఆధారంగా ఉండవయ్యా, అదే సత్యం. అది మూడు అవస్థల్లోనే సమానముగా ఉంది. ఒక అవస్థలో ఎక్కువగాను, ఒక అవస్థలోనే తక్కువగానే లేదు. జాగ్రత్త అవస్థలో, స్వప్న అవస్థలో, సుశక్తి అవస్థలో ఆ సత్యం ఎలా ఉంది? సమానముగా ఉంది. అది అనుభవంలోకి తెచ్చుకుంటే తెర మీద బొమ్మలు ఎలా తిరుగుతున్నాయో, ఈ సాగులు, ఈ పుట్టుకులు, ఈ జాగ్రత్త అవస్థలు, సప్న అవస్థలు, ఈ సుశుద్ధి అవస్థలు, తెర మీద బొమ్మలు ఎలా తిరుగుతున్నాయో నీ మీద, నీ యొక్క ఆధారంగా నా చైతన్యం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ చైతన్యం అనే తెర మీద ఈ బొమ్మలన్నీ వచ్చేటిపోతున్నాయని నీకు తెలుస్తుంది. అసలు నీకు బ్రహ్మాండం అయినప్పుడు ఇప్పుడు కాకపోయినా నీకు బ్రాహ్మీ స్థితి కలిగాక ఒక విషయం తెలుస్తుంది. మీరు బ్రాహ్మీ స్థితికి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చచ్చిపోతున్నాం, పడుతున్నాం, పడుతున్నాం, చచ్చిపోతున్నాం నీకు అనిపిస్తుంది కదా. ఆ బ్రాహ్మీ స్థితి తెలిసే కాస్త పుట్టలేదు, చావలేదు, ఏం లేదు, అంత సుఖం అనిపిస్తుంది. అది ఒక్కటంటే ఒక్కటే. అది నీకు అనుభవంలోకి వచ్చాక అసలు చావు లేదు, పుట్టుకులేదు, నీ పూర్వం లక్షలాది జన్మలు ఎత్తాననుకున్నాను, నీ లక్షలాది జన్మలేదు, ఏం లేవు అనుకుంటారు. అప్పుడు నీకు అసలు జన్మే లేదని సంగతి నీకు తెలుస్తుంది. అయితే అది ఊహించలేదు నీకు రాదు, అది మనసుకు అందదు, నీ తలంపుకి అందదు, నీ ఊహకు అందదు, నీ సంకల్పానికి అది అందదు. ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. భగవాన్ అంటే ఉండేవారు, మీరు దేవుణ్ణి చూడాలందా, దేవుడి కింద అవ్వాలం ఉందా? భగవాన్ అంటే ఉండదు, మీరు దేవుణ్ణి చూడాలండా, అది దేవుడు అవ్వాలని ఉందా? నాకు దేవుడు అవ్వాలని లేదు, దేవుడు చూడాలని ఉంది. ఎందుకంటే దేవుడు చూచేవాడు అంటే మనకు బాగా ఇష్టం. ఆ చూసేది చూడబడేది మనస్సు. మనస్సు అంటే ఏం లేదు, మనం దేంతో ఏదో చూస్తున్నామో మన చేత చూడబడేది అది మనస్సు. చూచేవాడు చూడబడేది ఒకటే, చూచేవాడు చూడబడేది ఒకటే, చూడబడేది మనస్సే, చూచేవాడు మనస్సే. ఆ రెండు అడిగితే నీకు అన్ని విధంగా ఉన్న బ్రాహ్మీ స్థితి నీకు అందదు అయ్యా. ఎన్ని కోటి జన్మలు ఎత్తాను, చూచేవాడు మనస్సే, నీ దేహం చూడదు, చూచేవాడు మనస్సే, నీ చేత చూడబడేది మనస్సే. ఈ రెండు అడిగితే నీకు అన్నికి సత్య అనుభవం, సత్య సాక్షాత్కారం కదా నాకు. ఎందుకంటే దృశ్యం నశించాలి. ఏది నశించాలి? దృశ్యం నశించాలి. దృశ్యం నశిస్తేనే కానీ ద్రష్ట హృదయాత్మకంగా ప్రయాణం చేయదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు మనస్సు కూడా వాసన అనుగుణంగానే వస్తుంది, శరీరం కూడా వాసన అనుగుణంగానే వస్తుంది. మళ్ళీ ఆ దేహము, ఆ మనస్సు రాబోయేది కూడా మిమ్మల్ని పీడించి 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 నరకానికి పంపిస్తుంది. ఎవరి మనస్సు వాడికి శిక్ష, ఎవడి దేహం వాడికి శిక్ష, ఇతరులు ఎవరు శిక్షించక్కర్లేదు. ఒక మనిషి ఇంకో మనిషి శిక్షించక్కర్లేదు. ఎవడు మనస్సు వాడికి శిక్ష, ఎవడు దేహం వాడికి శిక్ష. మానవుడికి దుఃఖ కారణాలు ఉంది, మనస్సు దేహము. అంటే వాసనని తొలగించడానికి శివస్మరణ, వాసనని తొలగించడానికి ఏంటది శివస్మరణ. శివస్మరణ కాలక్షేపానికి కాదు, శివుడు పరమ పవిత్రుడు, ఆయనకేం వాసన లేదు. ఆయన స్మరించగా 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 మన మనస్సును శివుడి మీద నిలబెట్టగా 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 శివుడు ఎంత పవిత్రుడో మనం కూడా అంత పవిత్రులు అవుతాం, వాసన రక్షయిస్తాయి. దేవం భగవంతుడు చెప్పేదో చోటు చెబుతున్నాడు. భగవంతుడు చెప్పిన ప్రతి వాక్యం కూడా పరమ పవిత్రమేనే, కానీ మన బుద్ధిలో ఉన్న దోషం వల్ల వాక్యం యొక్క విలువ మనకు తెలియటం లేదు. మన బుద్ధిలో ఉన్న దోషం వల్ల భగవంతుడు చెప్పిన మాట యొక్క విలువ తెలియటం లేదు. ఈశ్వరార్పితం నిత్య కృతం చిత్త శోధకం ముక్తి సాధకం. అంటే నీ వాసన ఎలా ప్రయత్నిస్తుందో అలా పనిచేయకు, దేవుడు చెప్పినట్టు పనిచేయి, నీ కోరికను బట్టి పనిచేయకు. వాసన నుంచి కోరిక వస్తుంది, కోరిక నుంచి పనిచేస్తావు. వాసన లేకపోతే కోరిక రాదు, వాసన నుంచి కోరిక వస్తుంది, కోరికను బట్టి పనిచేస్తావు. నీ కోరిక యొక్క ప్రేరణ బట్టి నువ్వు పనిచేయకు. భగవంతుడు చెప్పిన పని చెయ్యి,
చేసి దాని ఫలితాన్ని నువ్వు కోరకు, భగవదర్పితం చెయ్యి. ఎప్పుడైతే భగవదర్పితం నువ్వు చేస్తున్న పని, ఎప్పుడైతే భగవదర్పితం చేసావో అప్పుడు నీకు వాసన పడదు. నీకు వాసన లేకపోతే పునర్జన్మ రాదు. నువ్వు సీక్రెట్ బాగా అర్థం చేసుకోండి. నువ్వు ఎప్పుడైతే పని చేసి భగవద్గీతం చేసి పని చేస్తున్నావో అది నీకు వాసన పడదు. వాసన ఉంటే పునర్జన్మ వస్తుంది, వాసన లేకపోతే పునర్జన్మ రాదు. అంచేత నువ్వు భగవద్గీతంగా పనిచేస్తే నీకు వాసన నశిస్తుంది, నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. నువ్వు చేసిన పని ఈశ్వరార్పితంగా కనుక చేస్తుంటే, భగవద్గీతంగా కనుక చేస్తుంటే అది నీ చిత్తం శుద్ధి అవుతుంది, నీ చిత్తం శుద్ధి అవుతుంది. ఆ చిత్తం శుద్ధైన తర్వాతే దానికి ఆత్మజ్ఞాన సముపార్జనకి దానికి యోగ్యత కలుగుతుంది. నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలంటే ఎవరికి వస్తున్నాయో మోక్షం? నీకు తగినటువంటి అర్హత ఉండాలి కదా, నీకు తగినటువంటి యోగ్యత ఉండాలి కదా, నీ మంటలు నీకప్పు ఉండాలి కదా, ఈశ్వరాని గ్రహానికి నువ్వు పాత్రుడు ఉండాలి కదా. మోక్షం మనోమరణంలోనే ఉంది. మోక్షం ఎక్కడుంది? మనోమరణంలో ఉంది. మన కంట్రోల్లో కూడా మన మనోమరణంలోనే ఉన్నాడు. రమణ మహర్షి గారు శాస్త్రంగా చెప్తుండే, మనస్సును ఉపసంహరించు, 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 ఉపసంహరించు. అంటే చెరువులో బండార పుస్తూ పడిపోతే ఆ చెరువు ఎంత లోతుగా ఉందో అంత లోతులోకి నువ్వు దిగితేనే కానీ ఆ బండార పుస్తూ నీకు తెలియదు. సకండ్లు బయటకు వచ్చేస్తే వస్తువు తెలియదు. ఆ వస్తువు ఎంత లోతులో ఉందో అంత లోతులోకి నువ్వు ప్రాణాన్ని నిరోధించు, వాక్కును నిరోధించు, మొలగవలసిందే. అంత లోతులోకి దిగితేనే కానీ బండారం తెలియదు. అదేవిధంగా నీ హృదయం యొక్క లోతుల్లో నీ ఆత్మనిత్యం ఎంత లోతుల్లో ఉందో అంత లోతుల్లో నువ్వు వెళ్ళగలుగుతేనే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. కాకపోతే రమణ మహర్షి గారిని ఎవరైనా మీరు చాలా పైకి వచ్చారంటే, నేను పైకి వచ్చానని ఎప్పుడు అనలేదు, నేను పైకి రాలేదు, లోపలికి వెళ్ళాను. వస్తే ఎక్కడండి? లోపల. నేను లోపలికి వెళ్ళాను, నేను పైకి వెళ్ళలేదు. భగవంతుడు నేను పై ఉన్నానని చెప్పడు, నేను లోపల ఉన్నానని చెప్పాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడని చెప్పాడు, అక్కడికి వెళితే మనకు ఆయన తెలుస్తాడు. ఆయన పైన లేడు, లోపల ఉన్నాడు. మనం ఆత్మబుద్ధితో పని చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఉద్యోగ బుద్ధితో చేస్తే బంధంలో పడతాం. ఆత్మబుద్ధితో పని చేస్తే మోక్షం, ఉద్యోగ బుద్ధితో పని చేస్తే బంధం. ఉద్యోగ బుద్ధితో పని చేస్తే పునర్జన్మం, ఆత్మబుద్ధితో పని చేస్తే పునర్జన్మ లేని స్థితికి ఎదిగి పెడతాం మనం. మనం పనిచేసేది ఆత్మబుద్ధితో పనిచేస్తున్నామా, దేహబుద్ధితో పనిచేస్తున్నామని ఏ మనిషిగా మనిషి పరిశీలన చేసుకు తీరాలి. మనం దేహబుద్ధితో పనిచేస్తున్నాం, ఆత్మబుద్ధితో పనిచేయట్లేదు. బ్రహ్మజ్ఞానం కావాలంటే, ఆత్మజ్ఞానం కావాలంటే ఉన్నదల్లా ఉన్నదల్లా ఒకటంటే ఒకటి. అది మనకి తెలియబడాలంటే ఆత్మబుద్ధితో పనిచేయాలి. దేహబుద్ధితో పనిచేసేవాడికి తెలియనే తెలియదు. మన పునర్జన్మ కారణమేది? వాసన. మన పునర్జన్మ కారణమేది? వాసన. దేహబుద్ధితో పనిచేస్తున్నానంటే వాసన పెరిగిపోతాయి. ఆత్మబుద్ధితో పనిచేస్తే వాసన నశిస్తుంది, వాసన నశిస్తుంది. మనకేమొస్తుంది? ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగితే మోక్షం వస్తుంది. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రాలేలా అరుణాచల. జ్ఞానాన్ని సంపాదించకుండా నీ హృదయంలో ఉన్న సత్యాన్ని ఏకద్ది ప్రవృత్తిని తెలుసుకోకుండా నేను శరీరాన్ని విడిచిపెట్టేశావనుకో, నీ శరీరం చచ్చిపోయిందనుకో, నువ్వు ఎందుకొచ్చినట్టు ఈ భూమి మీదకి? ఏం సంపాదించావు నువ్వు? ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి? ఏం సంపాదించినట్టుకు వచ్చావు? ఏం చేసావు? అంతస్తు ఉన్నాయి. రమణ మహర్షి గారు కొంతమంది ఏమైనా నీకు ఏం కావాలని మామూలుగా అడిగారు. మనం కూడా ఎప్పుడునేగా అంత అంటే నీకు అందరినీ కాదు, కొంతమంది భక్తులు ఏదో అడిగేవారు, ఏమైనా నీకు ఏం కావాలని. కొంతమంది గట్టికారులు ఉండేవారు, వాళ్ళు మాకేం వద్దు నీ అనుగ్రహించాలని వాడు, వాళ్ళు గట్టికారు. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఎటు మాత్రం మనం ఏదో అడిగేస్తాం, ఏదో అడిగేస్తే ఏమవుతుందంటే ఆయన అనుగ్రహం మనకి మనం అడిగిన దానికి పరిమితం అయిపోతుంది. మనం ఏదో అడగం అనుకోండి, అసలు అది ఏది ఏది కావాలో మనకి ఇస్తాడు. మన దేహయాత్ర సరిపడే అంశాలు కూడా అడగకుండా ఇస్తాడు. ఇంకా దేహయాత్ర జరగాలి కాబట్టి. అంటే రమణ మహర్షి గారు ఎప్పుడైనా నీకు ఏం కావాలంటే కొంతమంది మాకేంటే మీ అనుగ్రహం ఉంటే చాలా అనేవాడు. అంటే ఆయన అనుగ్రహం అంటే భౌతికమైన అవసరాలు కూడా ఆ తంత్రం తీరిపోతే ప్రత్యేకంగా అడగక్కడే అడుగకి ఇచ్చాడు. నేను అక్కడంత మంది కీర్తి హాని చేయక బ్రోహ్ము అరుణాచల. అంటే అరుణాచల్ వస్తే ఏం చేస్తాడంటే, అడిగిన వాళ్ళకి అడిగింది ఇచ్చి వదిలేస్తాడంటే, దాన్ని అడగిన వాళ్ళకి అన్ని ఇచ్చి మోక్షం ఇస్తాడు వాడు అరుణాచల్ వస్తాడు. మనం ఏం అడగకుండా ఏదో అడిగేస్తాం. అంటే మనం ఎంత తెలియగలవాళ్ళని కూడా చెప్పారు ఆయన. మనం ముందు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, చీపుల కొత్త కోసం ఎదుగుతున్నాం తెలుసుకోవడానికి. సరిగ్గా అదే టైంలో వెళ్ళి కనిపిస్తే దాన్ని నాకు చీపుల కట్ట కావాలని ఏం అక్కర్లేదని అంటాం. అంటే మన తలకాయలు అలా ఉన్నాం. అంటే ఆ కళంకి ఏ కళంకి ఏ టైంకి వచ్చిందో అది ఒకటే రిజల్ట్ ఇస్తాను వాడికి. ఆ చీపుల కట్ట ఒకటే నిర్వహణ ఆ టైంలో వాడికి. అంటే దేవుడు వచ్చి కనిపించిన నాకు మోక్షం అద్దె కదా చీపుల కట్ట ఎలా పడాయి అంటే, అంటే మీరు నవ్వకండి, మానవుడు యొక్క ప్రవృత్తి అంటే ఏ టైంలో వాడికి ఏ అంశాలు ఏంటో నిజం అనిపిస్తుంది వాడికి. అంటే మనం వృత్తిది ఆ టైంకి చీపులు కట్టుకుని ఆధారపడింది ఆ వృత్తి. సొంత దేవుని కూడా అది అడిగేస్తాడు, అది ఏం వృత్తి వాడి దేవుడు అది నచ్చితే ఆ టైంలో అది కావట్లేదు అడిగేస్తాడు. అంటే వాడికి దూరదృష్టి లేదు, వివేకం లేదు, ఏది కావాలో వాడికి తెలియదు. వాడిని చూసి మనకు జాలి పడాలి, కానీ వాడిని చూసి మనం నవ్వకూడదు. అలా అడిగిన వాడిని చూసి మనం నవ్వకూడదు, వాడిని చూసి మనం జాలి పడాలి, వాడిని చూసి మనం పిటి చేయాలి. ఎందుకంటే ఏది కావాలో వాడికి తెలియదు. ఆ మనవృత్తి అటువంటిది, ఆ మనసు ఏమనిపిస్తుంది అంటే వాడికి ఆ మనసుకి ఏ టైంకి ఏది కావాలో ఒకటే నిజం అనిపిస్తుంది, ఏ టైంకి అసత్యం అనిపిస్తుంది, అదే మాయ. ఆ చైతన్య జ్ఞానం, ఆ చైతన్యం అంటే చేదుగా ఉంటుంది అనుకుంటున్నారా మీరు? చైతన్యం అంటే ఆ చైతన్యానికి పుట్టుకలేదు, ఆ చైతన్యానికి నాకు చావు లేదు. అదే ఆనందం, అదే శాంతి, అదే కాంతి, అదే వెలుతురు, అదే ఉదయం ఉంది కాబట్టి నాకు బుద్ధి ఉంది, నాకు మనస్సు ఉంది, నాకు దేహం ఉంది, నాకు ఇంద్రియం ఉన్నాయి, నాకు ఈ వాసన ఉంది, నాకు ఈ మంచి ఉంది, ఈ చెడు ఉందని మీకు తెలుస్తుంది. అది లేకపోతే నీకు తెలియచ్చు. ఏది ఉండటం వల్ల నీ దేహం నీకు కనిపిస్తాడు, ఏది ఉండటం వల్ల నీ మనసులో వాసన నీకు తెలుస్తున్నాయి, ఏది ఉండటం వల్ల ఈ లోకం నీ కళ కనిపిస్తుందో అదే నీవు. కానీ అది అదే నువ్వు లేదనుకుంటున్నావు, దాని వెలికి నీవే కనిపించి నీవు ఉన్నాయనుకుంటున్నావు. దేని వెలుతురులో నీకు సృష్టి కనిపిస్తుందో, దేని వెలుతురులో నీ ఇంద్రియాలు కనిపిస్తున్నాయో, దేని వెలుతురులో నీ మనసులో ఉన్న కాంపులు నీకు కనిపిస్తున్నాయో, అది లేదనుకుంటున్నావు. అది కనిపించబడేది నువ్వు, అది అది ఉందనుకుంటున్నావు నువ్వు. చూడబడేది ఎంత అసత్యమో, చూచేది కూడా అంత సత్యం. అసలు బ్రహ్మం యొక్క వెలుతురులో చూడబడేది కనిపిస్తుంది, చూచేది కనిపిస్తుంది, కానీ రెండు అది కాదు. కనిపించేది నువ్వు కాదు, కనిపించేది నువ్వు కాదు. అందుకని నా టైం నా టైం నా టైం నా టైం అని గెలుచుకుని వెళ్ళమంటున్నావు. నువ్వు ఏదైనా వస్తువు తినేటప్పుడు కొంత సంతోషం కావచ్చు, అలా ఉండదు. ఆత్మానాన్ని ఎలా ఉంటుందంటే దాని అపరిపూర్ణంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఆ పరిపూర్ణంగా ఉంటుంది, దానికి దృశ్యంతో సంబంధం ఉండదు. దాని ఆత్మ నువ్వు ఎప్పుడైతే ఆత్మానుభవం పొందారో దాని స్వరూపం ఆనందం కాబట్టి మీ ఇంద్రియాలు కానీ మీ మనస్సు కానీ మీ దేహం కానీ బయట ఉన్న ఆనందాల కోసం తిరగదు. ఎంతకుండా వాడు పొందుతున్న సుఖంతో పోల్చుకుంటే బాహ్య సుఖాలు అల్పమైన స్వల్పమైనవి. ఎవరో చైతన్యమే, దానికి చావు లేదు, చైతన్యానికి చావు లేదు. మరి నువ్వేమనుకుంటున్నావు? నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటున్నావు. ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు చైతన్యమే, మీరు చైతన్యమే, కానీ చైతన్యానికి చావు లేదు, చైతన్యానికి చావు లేదు. మరి నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను, చనిపోతున్నాను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నావు? దేహం నువ్వు అనుకుంటున్నావు, ఈ శవం నువ్వు అనుకుంటున్నావు, ఈ దేహం. ఆ చైతన్యం చైతన్యమే నువ్వు, కానీ ఏమనుకుంటున్నావు? ఆ చైతన్యమే నువ్వు అనుకుంటున్నావు. నువ్వే చైతన్యం నువ్వే, కానీ చైతన్యాన్ని నేను అనుకుంటున్నావు. ఈ శవం నేను, ఈ దేహం నేను, ఈ దేహాన్ని నేను అనుకుంటున్నావు. దేహమే అనుకుంటున్నావు, అంటే దేహమే ఆత్మ అనుకుంటున్నావు, దేహమే చైతన్యం అనుకుంటున్నావు. అంటే నీకు చచ్చిపోయిన వాడి వలే, పుట్టుతున్న వాడి వలే, దుఃఖం అనుభవిస్తున్న వాడి వలె నీకు అనిపిస్తాను. తన గురిగా కాదు, నువ్వు లోకాన్ని లోకంగా చూడకు. భగవాన్ ఏం చెప్తున్నాడు? లోకాన్ని లోకంగా చూడకు, ఆత్మగా నేను చూడు. ఇది ఆత్మ యొక్క నీడ. లోకం అంటే ఇది ఆత్మ యొక్క నీడ. అంటే నువ్వు లోకాన్ని లోకంగా చూడకు. ఎలా చూడు? ఆత్మగానం చూడే బ్రహ్మంగా చూడ. నీకు వికారాలు కలవు. ఆత్మ గురించి శ్రవణం చెయ్యి, ఆత్మ గురించి స్మరించు. ఆత్మ గురించి ఒక గుడికి చుట్టూరు తిరిగినా, నదిలో స్నానం చేసినా, ఆత్మజ్ఞాన సముపార్జనకి నదిలో స్నానం చెయ్యి. గుడి చుట్టూరు తిరిగి నీకు శరీరం ఉంది, నీకు శరీరం ఉంది కాబట్టి నీకు చెప్పాలంటే గుడి చుట్టూరు చెప్పడానికి కాదు, చిల్లర చింతల గురికి వెళ్ళకు, చిల్లర చింతల గురికి వెళ్ళకు. ఒక నీకు శరీరం ఉంది కాబట్టి గుడి చుట్టూరు తిరుపు. ఆ గుడి చుట్టూరు చెప్పడంలో కూడా నీ ప్రయోజనం ఆత్మజ్ఞాన సముపార్జనం. నీకు మనసు ఉంది కాబట్టి ఆలోచించు, నీకు మనసు ఉంది కాబట్టి చింతించు, చింతించు, చింతించి మనసు పరమేశ్వరుని చింతించు. అప్పుడు కూడా నీ లక్ష్యం ఏంటంటే ఆత్మజ్ఞానం. అంటే కృష్ణుడు చెప్పాడు, మీకు యజ్ఞాలు యాగాలు చేసి గొప్ప పుణ్యం సంపాదించేశారనుకోండి, మీకు అనుకోండి, మీరు గొప్ప పుణ్యం చేస్తే మీరు కైలాసానికి వైకుంఠానికి వెళ్ళొచ్చు. ఆ పుణ్యం తరిగిపోయిన తర్వాత మళ్ళీ నరసాపం వెళ్ళమంటారు. నువ్వు పుణ్యకార్యాలు చేసి మంచిదే, నీ లక్ష్యం అడిగి పుణ్యం కాదు, నీ లక్ష్యం ఆత్మజ్ఞానం సంపాదించడం. అంతకంటే ఉత్తమమైంది ఇది. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఏది లేని లేదు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా ఆత్మజ్ఞానానికి మించిన వస్తువు లేనే లేదు. నువ్వు గొప్ప పుణ్యాలు సంపాదించవచ్చు, యజ్ఞాలు యాగాలు చేయొచ్చు, అది నీ లక్ష్యం కాదు, అది నీ గమ్యం కాదు. ఆత్మజ్ఞాన సముపార్జన నీ గమ్యం, అది నీకు చేసిన పుణ్యం దానికి సహకరిస్తుంది. పుణ్యమే గమ్యం కాదు, ఆత్మజ్ఞాన సంపాదనమే గమ్యం. ఇప్పుడు బాగా డబ్బు ఉంది అనుకున్న ఉదాహరణ చేయాలి, డబ్బు తగ్గిపోతే ఏమవుతుంది? మీ సంతోషం తగ్గిపోతుంది. ఇది అటువంటిది కాదు. ఆత్మజ్ఞానం, ఆత్మశాంతి ఇది అటువంటిది కాదు. అది దీన్ని తిరగటం తిరగటం ఉంటూ ఉండదు. దీనికి తిరగటం ఉండదు, నేను తిరగటం ఏం చేయించేది కారణం ఆత్మశాంతి. బాహ్య వస్తువుల మీద కానీ, బాహ్య విషయాల మీద కానీ, బాహ్య నామరూపాల మీద కానీ ఆధారపడి ఉండదు. అది ఇండిపెండెంట్ గాడ్ ఈజ్ కాన్షియస్నెస్. ఇది బాగా మీరు బైహార్ట్ చేసే మీరు గాడ్ ఈజ్ కాన్షియస్. ఇది హృద్వేగంగా ఉండదు. గాడ్ ఈజ్ కాన్షియస్నెస్, గాడ్ ఈజ్ దిస్, గాడ్ ఈజ్ ద ట్రూత్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇండిపెండెంట్ ఆఫ్ ది బాడీ, ఇండిపెండెంట్ ఆఫ్ ది మైండ్, ఇండిపెండెంట్ ఆఫ్ ది వరల్డ్. ఇది బాగా బైహార్ట్ చేయండి. ఇది హృద్వేగంలో వరల్డ్. గాడ్ ఈజ్ ఇండిపెండెంట్, గాడ్ ఈజ్ దిస్, గాడ్ ఇది దేనికి డిపెండెంట్ కాదు. ఇప్పుడు మనకి ఇప్పుడు మనం అనుభవించే సుఖాలని డిపెండెన్స్, ఇప్పుడు మనం అనుభవించే విషయాలను కూడా ఏంటి డిపెండెన్స్. ఇప్పుడు మేస్టర్ ఉన్నారనుకోండి, మేస్టర్కి నాకు ఆ సూర్యాన మేస్టర్కి నాకు స్నేహం అనుకోండి అనుకోండి, మళ్ళీ ఆ సూర్యాన మేస్టర్కి నాకు విరోధం వచ్చిందనుకో నా సంతోషం ఎంత పోతుంది. ఈ ఫ్రెండ్షిప్ అలాగే నిలబడాలి కదా. ఏం అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, మీ ఆయన ఒక్కసారి ఆమోదం పుచ్చుకుని మమ్మల్ని మీ అందరు చూశాడు అనుకోండి, మీ ఆనందం అంతా పోతుంది. ఏమిటి అదే ఆనందం? అదేంటి ఆనందం? సృష్టి అంతా మీకు ఎదురిస్తాయి. మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా మీకు ఎదురైపోయినప్పటికీ మీ ఆనందం రవ్వంత బుల్లంత చెదరదు. అది ఆత్మానందం. లోకం ఉన్నాయి ఊడిపోయినాయి, మీ దేహం ఉన్నాయి ఊడిపోయినాయి. సరే, ఇది ట్రూ హీరో. ఈ వాచ్ మీరు రాసుకోండి, ఇంటికెళ్ళి బయట చేయండి. అద్భుతమైన సెంటెన్స్ ఇది. వాక్యము దేవుడై ఉన్నది, ఈ వాక్యం వేదమై ఉన్నది, ఈ వాక్యము జ్ఞానమై ఉన్నది, ఈ వాక్యము దేవుడి యొక్క హృదయం ఉన్నది. ఒక నాలుగు వేదముల యొక్క సారం అనిపిస్తుంది వాక్యం. గాడ్ ఈజ్ బ్లిస్, గాడ్ ఈజ్ పీస్, ఇండిపెండెంట్ ఆఫ్ ది వరల్డ్, ఇండిపెండెంట్ ఆఫ్ ది బాడీ, ఇండిపెండెంట్ ఆఫ్ ది మైండ్. అంటే అతను శరీరం లేకపోయినా, లోకం లేకపోయినా, సృష్టి క్రియేషన్ లేకపోయినా అతను డిపెండెంట్ కాదు. ఎలా ఉంటాడు? ఇండిపెండెంట్. అతను బ్లిస్ ఇండిపెండెంట్గా ఉంటుంది, అతని పీస్ ఇండిపెండెంట్గా ఉంటుంది. అది ఏ వస్తువు మీద, ఇంకో వస్తువు మీద ఆధారపడి ఉండదు. గాడ్ ఈజ్ ఇండిపెండెంట్, గాడ్ ఈజ్ బ్లిస్, గాడ్ ఈజ్ పీస్, ఇండిపెండెంట్ ఆఫ్ ది బాడీ, ఇండిపెండెంట్ ఆఫ్ ది వరల్డ్, ఇండిపెండెంట్ ఆఫ్ ది మైండ్, ఇండిపెండెంట్ ఆఫ్ ది లైక్స్ అండ్ డిలైక్స్. ఈ లోపల నుండి స్వతంత్రమైన వస్తువు తెలుసుకున్నప్పుడే నీకు సుఖం తెలుస్తుంది, నేను స్వతంత్రం అవుతావు. అప్పటి వరకు ఈ దేనికి దేనికి మనం బానిసలేము. మన వాసనలకు మనం బానిసలం, మన మనస్సుకు మనం బానిసలం, మన అహంభావనకు మనం బానిసలం, మన ఇంద్రియాలకు మనం బానిసలం. దేనికో దానికి ఇరగా అది హృదయంలోని నిజం తెలిసే వరకు దేనికో దానికి సేవలు చేస్తూ ఉండవలసింది, దేనికో దానికి బానిసత్వం చేస్తూ ఉండవలసింది. నీ హృదయంలోని ఇండిపెండెంట్ వస్తువు నీకు తెలిసే వరకు ఏదో బయటనే ఒక వ్యక్తికో, బయటనే ఒక విషయానికో, లేకపోతే నీ వాసనకో దేనికో దానికి బానిసత్వం చేస్తూ ఉండవలసింది. అది స్లేవరీ అంటారు. గీతలో చెప్తాడు కృష్ణుడు, కర్మఫలాన్ని ఆశించే వాళ్ళందరూ కూలివాళ్ళే. కర్మఫలాన్ని ఆశించే వాళ్ళందరూ కూలివాళ్ళు. ఈ కూలివాళ్ళకే ఆత్మజ్ఞానం. మెద్దట్లో భగవాన్ అంటారు, నీ మెద్దట్లో నీ దేహం లేదు, మెద్దట్లో నీ చదువు లేదు, నీ ప్రాపర్టీ లేదు, నీ అంతస్తు లేదు, నీ సోషల్ స్టేటస్ లేదు, నీ ఎకనమిక్ స్టేటస్ లేదు. స్టేటస్ల మాట లేదు, నీ దేహమే లేదు. అక్కడ నువ్వు గెలుస్తూ కూర్చున్నావా ఆనందంగా ఉన్నావు? భగవాన్ అంటున్నారు, డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు. నీకు గాఢ నిద్రలో స్టేటస్ ఏం లేవు, నీ అకాడమిక్ స్టేటస్ కానీ, నీ సోషల్ స్టేటస్ కానీ ఏం లేదు. నీ దేహం కూడా లేదు, స్టేటస్ మాత్రం లేదు, నీ దేహం కూడా లేదు. నువ్వు నీకు 100 కోట్లున్నాయనుకో, 100 కోట్లున్నాయని తలంపు కూడా లేదు నీకు గాఢ నిద్రలో. నువ్వు పెద్ద విద్వాంసులు అనుకో, నేను విద్వాంసుననే తలంపు లేదు నీకు. బ్రహ్మ మహర్షి గారు చెప్తారు, ఎవై ద ఆర్గ్యుమెంట్స్. ఒక కుయుక్తులు ఉన్న వాళ్ళకి, కుతర్కాలు ఉన్న వాళ్ళకి జ్ఞానం రాదు. ఒక కుయుక్తులు వాళ్ళ చేతిలో పడకండి, కుతర్కాలు వాళ్ళ చేతిలో పడకండి. ఎవై ద ఆర్గ్యుమెంట్స్, ఈ కుతర్కాల నుంచి, కుయుక్తుల మనుషుల నుంచి వేరుపడితేనే కానీ మీకు జ్ఞానానికి దారి కనపడదు. కొంతమంది పూర్తిగా మాట్లాడతారు ప్రతి వాళ్ళ మాట. వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము చేయలే తెలియగల వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ వాళ్ళు దేవుడు అనుకోవడం వాళ్ళు తెలియని వాడని. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నాడు అనుకో, నేనే డిప్లొమాట్ కాదు. మహాత్మా గాంధీ గారికి లౌకికంగా మాట్లాడటం చేత కదా ఆయన డిప్లొమాట్ కాదు. ఆ డిప్లొమాట్ కాకపోయినా మహాత్ముడు అయిపోయాడు. ఏంటో హృదయం యొక్క సౌందర్యం అది. కొంతమంది పూర్తిగా మాట్లాడటం ప్రతి మాట, పూర్తిగా మాట వాళ్ళ వాళ్ళు తెలియదు వాళ్ళు అనుకోవటం. బయట వాళ్ళు ఎవరు వాళ్ళని తెలియని వాళ్ళు అనుకో, వాళ్ళ వాళ్ళు నేను తెలియని వాళ్ళు అనుకుంటారన్నమాట. కుతంత్రాలు కుయుక్తులను ఈ కూర్చునికి స్వతంత్రమైన వాళ్ళకి కర్మఫలం ఆశించే ఈ కూడి వాళ్ళకనే ఆత్మజ్ఞానం. ఒకవేళ కూర్చుని వాళ్ళు ఉంటారు కూర్చు వాళ్ళు వల్ల మీరు పడకండి. ఎవైడ్ ఆర్గ్యుమెంట్స్, ఎవైడ్ కుతర్కం, ఎవైడ్ కుయుక్తి, ఎవైడ్ కాన్స్పిరసీ, ఇవన్నీ ఉదయండి అయ్యా. అంటే గార్డెన్ ఇద్దరులో నీకు సంపద లేదు, చదువు లేదు. ఆ చదువు మాట ఎందుకు, సంపద మాట ఎందుకు, నీ దేహం చూడలేదు. భగవాన్ అంటున్నారు గార్డెన్ ఇద్దరులో నీకు చదువు లేదు. నేను భగవద్గీత చదివాను, ఉపనిషత్తులు చదివాను, బాటనీ చదివాను, కెమిస్ట్రీ చదివాను, ఇంజనీరింగ్ చదివాను, నేను డాక్టర్ మెడిసిన్ చదివాను, ఇది గొడవే లేదు. గార్డెన్ ఇద్దరులో నీకు చదువు లేదు. చదువు మాట ఎందుకు, సంపద మాట ఎందుకు, నీ దేహం చూడలేదు. నీ దేహం కూడా గార్డెన్ ఇద్దరులో ఎవరు నాకు దేహం ఉందని అనుకోడు. గార్డెన్ ఇద్దరులో నాకు దేహం ఉందని అనుకోడు. అక్కడ దేహమే లేదు. అయినప్పుడు నువ్వు శాంతిగా ఉన్నావా, అశాంతిగా ఉన్నావా? నీ సంపదతోటి సంబంధం లేకుండా, నీ దేహంతోటి సంబంధం లేకుండా, నీ ఇంద్రిమలతోటి సంబంధం లేకుండా, నీ ఆస్తితోటి సంబంధం లేకుండా ఉన్నప్పుడు నువ్వు శాంతిగానే ఉన్నావు. గార్డెన్ ఇద్దరులో, గార్డెన్ ఇద్దరులో నువ్వు శాంతిగానే ఉన్నావు. అయితే ఆ గార్డెన్ ఇద్దరులో ఉన్న శాంతి బయట పరిస్థితుల మీద ఆధారపడింది కాదు. బయట పరిస్థితుల మీద ఆధారపడిన శాంతి అది అస్వతంత్రమైనది. మరి సూర్యనారాయణ మాస్టర్ చెప్పారు అది, బయట విషయాల మీద ఆధారపడిన శాంతి అశాశ్వతమైనది, అస్వతంత్రమైనది. నువ్వు గాఢ నిద్రలో పొందే శాంతి మటుకి స్వతంత్రమైనది, బాహ్య విషయాల మీద, బాహ్య ప్రపంచం మీద ఆధారపడింది కాదు. అందుచేత ఇది ఇండిపెండెంట్. బాహ్య విషయాల మీద ఆధారపడటం వల్ల వచ్చే నీకు శాంతి డిపెండెంట్. బాహ్య విషయం గాఢ నిద్రలో నీకు దేహం లేదు, నీ చదువు లేదు, నీ ఆస్తి లేదు, నీ అంతస్తు లేదు, నీ స్టేటస్ లేవు లేవు కదా. అయినప్పటికీ ఏ విషయంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా శాంతి అనుభవిస్తున్నావు, అది ఇండిపెండెంట్. గాఢ నిద్రలో ఉన్న శాంతి అది, అది ఇండిపెండెంట్ అయ్యా. అది ఎంత గాఢ నిద్రలో ఎంత సహజంగా ఉందో జాగ్రత్త అవస్థలో కూడా అంత సహజంగా ఉంది. ఆ శాంతి గాఢ నిద్రలో ఎంత సహజంగా ఉందో జాగ్రత్త అవస్థలో కూడా అంతే సహజంగా ఉంది. అంటే సహజం నువ్వు కాని దానితో వేరు పడితే ఆ శాంతి నీకు జాగ్రత్త అవస్థలో కూడా నీకు జరుగుతుంది. బాగా క్లూ అర్థం చేసుకోండి. ఇది మ్యాథమెటికల్ యాక్యురసీ. గాఢ నిద్రలో నీ శాంతి స్వతంత్రంగా ఉంది. ఏం చేయాలి, నీకు దేనితో అటాచ్మెంట్ లేదు. గాఢ నిద్రలో దేని నీకు ప్రాపర్టీ ఉంటే ఉండొచ్చు, ప్రాపర్టీతో కానీ, నీ చదువుతో కానీ, నీ దేహంతో కానీ నీకు అటాచ్మెంట్ లేదు. ఎక్కడ గాఢ నిద్రలో నువ్వు ఆ శాంతి స్వతంత్రంగా ఉంది. అలాగే ఆ శాంతి ఇప్పుడు కూడా ఉంది. ఎప్పుడు కూడా ఉంది, జాగ్రత్త అవస్థలో కూడా ఉంది. ఆ శాంతి జాగ్రత్త అవస్థలో కూడా ఉంది. నువ్వు అటాచ్మెంట్ లేదు దేహంతో, లోకంతో అటాచ్మెంట్ లేకుండా గాఢ నిద్రలో ఉన్నావు. జాగ్రత్త అవస్థలో కూడా దేహంతో, లోకంతో, నీ ప్రాపర్టీతో అటాచ్మెంట్ లేకుండా ఉంటే ఆ స్వతంత్రమైన శాంతి, ఆ సుఖం, ఆనందం జాగ్రత్త అవస్థలో కూడా నీకు ఎరుకులోకి వస్తుంది. ఆ శాంతి, ఆ సుఖం, ఆనందం మన హృదయంలో ఉంది. ఇప్పుడు కూడా ఉంది. ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడే ఎక్కడే హీర్ అన్నావు. అది మన హృదయంలో ఉంది. అది మన హృదయంలో అయితే మన వాసన యొక్క వేగం, మన తలంపుడు యొక్క వేగం, మన దేహబుద్ధి యొక్క వేగం అది మన చేతికి అందకుండా చేస్తాం. ఇదే ఈ లాజిక్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది బాగా అర్థం చేయ క్లోజ్లో, మీరు క్లోజ్లో ఫాలో అవుతా ఉన్నాడు మీరు. అంటే అక్కడ ఏ అటాచ్మెంట్ లేకుండా గాఢ నిద్రలో ఉన్నాం. ఆ శాంతి జాగ్రత్త అవస్థలో ఉంది. గాఢ నిద్రలో దేనితో అటాచ్మెంట్ లేకుండా ఎలా ఉన్నాము, జాగ్రత్త అవస్థలో కూడా అటాచ్మెంట్ లేకుండా ఉంటే హృదయంలో ఉన్నది అందుతుంది మనకు. హృదయంలో ఉన్నది అందుతుంది. హృదయంలో గాఢ నిద్రలో ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. ఆ వస్తువు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అది లేకపోవడం లేదు, అది ఇప్పుడు ఉంది. అయితే అయితే ఏంటి, మనం దేనైతే గాఢ నిద్రలో మనం ఏదైతే కాదో దాంట్లోంచి సపరేట్ అవుతున్నాం. ఇది ఒక్కటే మీరు బాగా అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి. అంటే మీరు వినేది లేదు, నేను చెప్పేది లేదు. ఈ సెంటెన్స్ కనుక మీకు అర్థమైతే భవిష్యత్తులో ఏం ఉపన్యాసాలు చెప్పినవి మీకు వినాలని బుద్ధి కలగదు. ఈ వాక్యం కనుక మీకు బాగా అర్థమయ్యి మీకు డైజెస్ట్ అయితే భవిష్యత్తులో నేను చెప్పే ప్రసంగాలు కూడా మీకు వినాలనే బుద్ధి కలగదు. అసలు గాఢ నిద్రలో మనం దేని ఏదైతే కాదు అందులో సపరేట్ అవుతున్నాం. సపరేట్ అవుతున్నాం కాబట్టి ఆ మోక్ష సుఖం అక్కడ అనుభవిస్తున్నాం. అయితే గాఢ నిద్రలో మనం ఏదైతే కాదో దాంతో ఎలా సపరేట్ అవుతున్నామో, జాగ్రత్త అవస్థలో కూడా అలా సపరేట్ అవ్వగలిగితే ఆ ఇండిపెండెంట్ హ్యాపీనెస్ ఎప్పుడు అందుతుంది. అదే మోక్షం, అదే శాంతి, అదే ఆనందం. గాఢ నిద్రలో మనం కాని దాంతో సపరేట్ అవుతున్నాం. మీకు అర్థమవుతుంది, జాగ్రత్త అవస్థలో మనం అయిన దాంతో సపరేట్ అవుతున్నాం. బాగా ఫాలో అవ్వండి. గాఢ నిద్రలో మనం ఏదైతే కాదో దాంతో సపరేట్ అవుతున్నాం అంటే సుఖం అనిపిస్తున్నాం. జాగ్రత్త అవస్థలో మనం ఏదైతే అవునో దాంతో సపరేట్ అవుతున్నాం అంటే దుఃఖం అనిపిస్తున్నాం. ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. ఇంకా భవిష్యత్తులో నేను చెప్పి ఉపన్యాసాలలో మీరు వినక్కర్లేదు. అంక ఒక ఏదైనా చెప్పిన తంపు కోసం అది గాఢ నిద్రలో అంత సుఖం మనకు ఉండటానికి కారణం ఏంటంటే మనం ఏదైతే కాదు అందులో సెపరేట్ అవుతున్నాం కాబట్టి అక్కడ సుఖం మనకు తెలుస్తుంది. జాగ్రత్త అవస్థలో మనం ఏదైతే అవునో దాంట్లో సెపరేట్ అవుతున్నాం అంచేది మనకు ఆ సుఖం పోతుంది దుఃఖం వస్తుంది. గాఢ నిద్రలో మనం కాని దాంట్లో సెపరేట్ అవుతున్నాం, అలాగే జాగ్రత్త అవస్థలో కూడా మనం కాని దాంట్లో సెపరేట్ అయితే అది చివరి స్థితి, అది కడసారి జన్మ చివరి జన్మ, అది చిటారు కొమ్మ. ఆ స్థితిని పొందిన వాడికి పునర్జన్మ లేదు, వాడికి మనస్సు రాదు, అహంభావన రాదు, వాడి కర్తృత్వ బుద్ధి కలగదు. కర్తృత్వ బుద్ధి వల్ల దుఃఖం వస్తుంది. కృష్ణుడు చెప్పాడు ఒక మాట, ఇది రహస్యం, మీరు ఎక్కడ అనకండి. భగవద్గీతలో స్వాములు వారు చెబుతున్నారు, మీరు పని చెయ్యండి, పని చెయ్యండి, మీరు చేయగలిగిన పని చెయ్యండి, అది ఎంత చిన్న పని అయినా స్వీట్గా చెయ్యండి, అది పెద్ద పని అయితే చిన్న పని అయినా ఇష్టంగా చెయ్యండి, చిన్న పని చెయ్యండి చెయ్యండి చెయ్యండి, వర్క్ చేయండి, పని చెయ్యండి 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 చెయ్యండి, నేను చేస్తున్నాను ఈ పని నా వల్ల అవుతానన్న తలంపు నశించే వరకు చెయ్యండి. ఏం చెబుతున్నాడండి స్వామి, ఇంకేం చెబుతాడండి, అట్మోస్ట్ క్లారిటీ. చెయ్యండి, పని చెయ్యండి, పని చెయ్యండి, నేను చేస్తున్నాను ఈ పని, నేను చేస్తున్నా ఇవన్నీ నా వల్ల అవుతున్న తలంపు నశించే వరకు చెయ్యండి. ఎప్పుడైతే నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను తలంపు ఎప్పుడైతే నశించిందో అప్పుడు మీకు కర్తృత్వ బుద్ధి నశిస్తుంది, అకర్తృత్వ స్థితి కలుగుతుంది, కర్తృత్వంలోని స్థితి కలుగుతుంది. అప్పుడు మీరు పని చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, అది చివరి జన్మ. ఆ అకర్తృత్వ ఆ కర్తృత్వంలోని స్థితి, కర్తృత్వంలోని బుద్ధి ఎప్పుడైతే మీకు కలిగిందో అప్పుడు మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మశాంతి, ఆత్మశాంతికి మీరు వారసులు అవుతారు. చెయ్యండి 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 చెయ్యండి, ఎప్పటి వరకు చెయ్యాలి, మీరు ఏం చేస్తున్నానో తలంపు నశించే వరకు చెయ్యండి. అప్పుడు వరకు నేను కర్మను విడిచిపెట్టేస్తాను, కర్మను విడిచిపెట్టేస్తాను అనుకున్నా అర్జున, ఏ జన్మ కాజన్మ, ఏ జన్మ కాజన్మ, ఏదో కర్మ నేను వెంటాడుతూనే ఉంటుంది అయ్యా, ఎప్పుడు నేను చేస్తున్నాను బుద్ధి నిపుణంత వరకు. ఈ కర్మ రహస్యం మనకు అర్థం చేసుకుంటేనే కానీ కర్మ బంధం నుంచి విడుదల పొందడం. భగవంతుడు చెబుతున్నాడు కర్తృత్వం అకర్తృత్వం. ఇప్పుడు నీ బుద్ధి ఎక్కడుంది, కర్తృత్వ బుద్ధిలో ఉంది. అకర్తృత్వ స్థితి వచ్చే వరకు, అకర్తృత్వ స్టేట్ వచ్చే వరకు నువ్వు పని చేస్తూనే ఉండాలి. ఆ స్టేట్ ఎందుకు, ఆ స్టేట్ సంపాదించుకోవడానికి పని చెయ్యి. అకర్తృత్వ స్థితి కలగడం కోసం పని చెయ్యి, ఆ స్టేట్ పని చెయ్యి చెయ్యి చెయ్యి, ఆ స్టేట్ పొందడం కోసం పని చెయ్యి. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఆడి బొమ్మరం లేని వాడి దగ్గరికి వెళ్తే ఆడి మనకే ఇస్తాడండి. శివుడిని స్మరిస్తే శివుడి దగ్గర జ్ఞానం ఉండటంతో అది మనకిస్తాడు. శివ 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 నారాయణ 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 ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ
అంటున్నాడు. నీ మనస్సును నా మీద నిలబెట్టే శక్తి కనుక నీకు లేకపోతే ఇప్పుడు నాకు ఇష్టమైన పనినే చేసి పెట్టు.
నారాయణం నారాయణ నారాయణ ఓం శంభో శివ 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 నారాయణ.